జీవితంలో మనకి ఏది కావాలన్నా మార్గదర్శకుడు కావాలి. ఇన్ని మొబైల్ ఫోన్స్ ఉండి ఇంత జ్ఞానం ఉన్నా నేను యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్ తప్ప ఇంకో మొబైల్ ఫోన్ వస్తే కన్ఫ్యూజ్ అయిపోతాను నేను, ఎలా ఆఫ్ చేయాలో తెలియక. అవునా? ఓ మొబైల్ ఫోన్ ఆఫ్ చేయటానికే నీకు మార్గదర్శకుడు కావాలి అంటే నీ జీవితాన్ని మౌళ్ళు చేయటానికే మార్గదర్శకుడు లేకుండా మనం జీవించలేము. మొట్టమొదట అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఆ పక్కన ఎక్కడో పెన్సిల్తో అయినా నోట్ చేసుకోండి, లేకపోతే నోట్బుక్లో అయినా నోట్ చేసుకోండి. సాయిని ఎందుకు ఎలా సేవించాలి అది హెడ్డింగ్ నోట్స్ లాగా రాసుకోండి, లేదు దాని మీదే పెన్సిల్తో రాసేసుకోవచ్చు. మీరు నాకేం అబ్జెక్షన్ లేదు పుస్తకం మీద, నేను పుస్తకం మీదే రాసుకుంటూ ఉంటా, పుస్తకం ఖరాబ్ చేస్తూ ఉంటాను. ఇదిగో ఇలా రాసేసుకుంటాను నేను, అర్థమైంది కదా? కానీ వేరే నోట్బుక్లో నీట్గా రాసుకుంటే అది వేరే విషయం. ఇవాళ రాసుకోలేకపోయినా నోట్స్కోండి. సాయిని ఎందుకు ఎలా సేవించాలి, మొట్టమొదట ఏంటి, సమర్థ సద్గురువు అనేటటువంటి కాన్సెప్ట్ ఏమిటో అర్థం చేసుకోండి. జీవితం జీవించటం ఎలా నేర్పే గురువు, జీవించటం ఎలా, ఎందుకు సేవించాలి అంటే ఎందుకు సేవించాలి, జీవించటం ఎలా తెలుసుకోవటానికి సేవించాలి, అది మొదటిది, ఫస్ట్ పాయింట్. అంతేత మీరు సాయి చరిత్ర చదువుతున్నప్పుడు జీవించటం ఎలాగో తెలియాలి. మీరు ఎన్నిసార్లు చదవమంటారు మాస్టారు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాం మనం. క్రికెట్ ఆడాలి అంటే ఏం కావాలి మనకి, బ్యాట్ కావాలి, బాల్ కావాలి, అంతేనా? బ్యాట్ బాల్ ఉండి బౌలింగ్ చేసేవాడు ఉండి బ్యాటింగ్ చేసేవాడు ఉండి ఆడేయచ్చు. మిగతా వాళ్ళు ఏ పిల్లల్ని ఏమన్నా నలుగురిని చేరేసుకుని ఆడుకోవచ్చా ఆడుకోకూడదా? కానీ మొత్తం క్రికెట్ ఆటలో కావాల్సింది ఏంటి అంటే ఒక బౌలరు ఒక బ్యాట్స్మెన్. ఇంకంటే బ్యాట్ మన శరీరం, బౌలర్ మన ఇంద్రియాలు. ఇంద్రియాలు వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి మనం బౌల్డ్ అవుట్ అయిపోతాం, ఎల్బిడబ్ల్యూ అయిపోతూ ఉంటాం, లేకపోతే ఎక్కడో క్యాచ్ అవుట్ అయిపోతూ ఉంటాం. దేనికి? ఇంద్రియాలకి. బౌలర్ బ్యాట్స్మెన్ స్ట్రాంగ్గా ఉంటే ఇంద్రియాలు నిన్ను ఎంతలాగే ఎటువైపు లాగినా కూడా. ఇంతట సాయిని ఎందుకు ఎలా సేవించాలి, ఎందుకు అన్నది అర్థమైందా మీకు? అంతట అక్కడ పాయింట్ ఏంటి అంటే జీవించటం ఎలా. అందుకు మనం సాయిని నేర్చుకుంటాం, సాయి యొక్క జీవిత చరిత్ర నేర్చుకుంటాం. బ్యాట్ బాల్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇచ్చాను అంటే మొత్తం క్రికెట్ మ్యాచ్ ఇన్ని ఏళ్లబట్టి జరుగుతున్నది బాల్ బ్యాట్ ఆటేగా, ఇంకేమైనా ఉందా అక్కడ? ఒకడు బౌలింగ్ చేస్తూ ఉంటాడు, ఒకడు కొడుతూ ఉంటాడు, మరి నీకు బోర్ కొట్టడం లేదుగా? ఆడేవాళ్ళకి బోర్ కొట్టచ్చు కానీ చూసేవాళ్ళకి సచ్చినా బోర్ కొట్టదు. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదా, అదోది వర్షం కురిసిందా, వర్షంలో ఆడేయచ్చు కదా, నువ్వు మాత్రం ఇంట్లో జాగ్రత్తగా ఈ స్టేడియంలో కూర్చొని చూస్తావు. కానీ చూసేది ఏంటి? అలాగే జీవించటం ఎలా అనేది ఈ పుస్తకంలో ఉంటుంది మీకు. అంచేత బోర్ కొట్టకూడదు. బోర్ కొట్టుకుంది అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు జీవించటం ఎలా అనేటటువంటి కాన్సెప్ట్ చదవటం లేదు. అదే కాన్సెప్ట్ చదివితే అసలు అది నీకు మార్గదర్శక సూత్రంగా అయిపోతుంది. అది ఫస్ట్ పాయింట్. ఈ ఒకటి అనే హెడ్డింగ్లో జీవించటం ఎలా అనే మార్గదర్శకుడు అవసరము అని చెప్పబడింది. ఓకే, ఈ జీవించటం చెప్పేటటువంటి వ్యక్తుల్ని భారతదేశంలో గురువులు అనేవారు. ఇప్పుడు వాళ్ళని కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ రకరకాల పేర్లతో, ఎక్కువగా కౌన్సిలింగ్ అనేటటువంటి పేరు ఈనాడు చాలా ప్రచారంలోకి వస్తుంది. కానీ యాక్చువల్గా గురువులు చేసేది ఏంటి అంటే కౌన్సిలింగ్. దేని కౌన్సిలింగ్? హౌ టు లివ్. అది అంచేత సాయిని ఎందుకు అంటే ఎందుకు సేవించాలి అదే అర్థం చేసుకోండి. అది మీరు చదువుతున్నప్పుడు ఆ దృష్టికోణంతో మీరు చదవకపోతే గురు చరిత్రలు వేస్ట్. సాయి చరిత్రే కాదు, ఎవరి గురు చరిత్ర అయినా వేస్టే. జీవించటం ఎలా అనేది మనం నేర్చుకోవటానికి వస్తున్నాం. ఈజ్ ఇట్ నాట్ ఇంపార్టెంట్? మనకిప్పుడు జీవించటమే చేత కావటం లే. నెక్స్ట్ రెండో హెడ్డింగ్ చూడండి. ఈ రెండో హెడ్డింగ్లో ఏం చెప్పబడి ఉన్నది అంటే జీవించటం ఎలా నేర్పేటటువంటి ఆ కాన్షియస్నెస్ ని దత్తా కాన్షియస్నెస్ అని మన భాషలో అంటాం. దత్తావతారాలు అంటాం మనం. ఈ దత్తావతారాలు మనకేం నేర్పుతాయి? జీవించటం ఎలా నేర్పుతాయి. ఈ జీవించటం ఎలా అనేటటువంటిది మూడు రకాలుగా దత్తావతారాలు చెప్తాయి. దత్తావతారాలు అంటే ఎవడు? జీవించటం ఎలా నేర్పేటటువంటి వ్యక్తులు. కెమిస్ట్రీ చెప్పాలి అంటే మాస్టర్ ఇన్ కెమిస్ట్రీ చెప్పాలి, ఎంఎస్సి. ఫిజిక్స్ చెప్పాలి అంటే మాస్టర్ ఇన్ ఫిజిక్స్. ఇంగ్లీష్ చెప్పాలి అంటే మాస్టర్ ఇన్ ఇంగ్లీష్. అర్థమైందా? అలాగే వీళ్ళు మాస్టర్స్. ఎందులో మాస్టర్స్? జీవించటం ఎలాగో చెప్పటానికి చదువు అవసరమా? అవసరం. అవరోధం అవుతుందేమో, తర్వాత అర్థమవుతుంది మీకు. చదువక్కర్లే, జీవించటానికి చదువక్కర్లే. జీవించటానికి అడ్డంకులకి చదువు కావాలేమో అని తర్వాత అర్థమవుతుంది. అంతేత అనేక మంది దత్తావతారాలలో మనం కామన్ గా చూసేది ఏంటి అంటే, వాళ్ళకి మన యూనివర్సిటీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. ఇంకేంటి, జీవించటానికి అది అనవసరం కనుక జీవించటం ఎలా నేర్పాలి అని చెప్పేటటువంటి వాడికి అనవసరమైనవి ఉండకూడదు కదా, అవసరమైనవి ఉండాలి. అర్థమైంది కదా? అంతేత ఒకటి అనేది చూడండి, దత్తావతారాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, వారు ఆ శరీరాలు విడిచిపెట్టాక కూడా భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు. దత్తావతారం అవునా కాదా? దత్తావతారం అంటే ఎవడు? గుర్తుంచుకోండి, జీవించటం ఎలాగో నేర్పేయటానికి వచ్చినటువంటి వ్యక్తి అన్నది గుర్తుంచుకోండి. అంతట వాడు దత్తావతారం అవుతే వాడు ఎలా జీవించాలో మనకి చెప్పాలి. వాడు ఎలా చెప్తాడు? మొట్టమొదట, నేను చనిపోలేదు, మృత్యువు నన్నేమి చేయలేదు అన్నది జీవించటం యొక్క పరాకాష్ఠ. అంతే కదా, జీవించటం యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే నీకు మృత్యువు రాకూడదు. మృత్యు వచ్చిందంటే నువ్వు జీవించటం లేదని కదా అర్థం, అవునా? మృత్యు వచ్చింది అంటే అర్థం ఏంటి? ఎలా జీవించాలో నీకు తెలియలేదు, చచ్చిపోయావు. దత్తావతార ప్రక్రియలో ఉన్నటువంటి అవతారమూర్తి ఏం చెప్పాలి మీకు? ఎలా జీవించాలో చెప్పాలి. మరి వాడు చచ్చిపోతే ఇంకా ఎలా జీవించాలో చెప్పే హక్కు వాడికి లేదుగా. ఇస్ ఇట్ పాసిబుల్? అందువల్ల వాడు చావుడు. కానీ నిరంతరము బాడీలో ఉండటం అనేది ఒక బర్డెన్. తర్వాత అర్థమవుతుంది మీకు. ఎంచేత వాడు ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ల యొక్క భౌతిక శరీరాలతో వాళ్ళ భక్తులకి నిరంతరము అనుగ్రహిస్తూ ఉంటారు. దత్తావతారాలన్నిటికీ ఆ క్రెడిట్ ఉంటుంది. మనం వాళ్ళని దత్తావతార కోవలో చేర్చుకోకపోయినా, ఉదాహరణకి పరమహంస యోగానంద ఏడుస్తూ ఉంటాడు, విశ్వేశ్వర గిరి శరీరం వదిలేశాడు, కొన్ని విశేష కారణాల వల్ల ఇంత దూరంగా ఉంటాడు. నా స్టేషన్ పేరు నాకు గుర్తులేదు, ఒక స్టేషన్ లో ఉంటాడు పరమహంస యోగానంద. శరీరం వదిలేశాడు, సమాధి చేశాడు. ఎవరిని? విశ్వేశ్వర గిరిని, పరమహంస యోగానంద గురువుని. ఆ ట్రైన్ నుంచి దిగుతాడు. ఇతను ఏ ట్రైన్ లో ఎక్కబోతున్నాడో ఆ ట్రైన్ నుంచి దిగుతాడు ఆయన. ఇతనికి ఆనంద బాష్పాలు వచ్చి, నిజంగా నువ్వేనా, ఇదేదైనా కళాయో వైష్ణవ మాయో అని పాడుకున్నాడో లేదో నాకు తెలీదు, కానీ ఆ ఫీలింగ్ ఇచ్చి ఉంటాడు కళ్ళల్లో గ్యారంటీగా. అంచేత ఏం చేశాడు ఆయన? యు టచ్ మీ, నువ్వు నన్ను ముట్టుకో అన్నాడు. ఆయన గురువు కాళ్ళు ముట్టుకున్నప్పుడు ప్లాస్టిక్ ఏవో వేసుకునేవాట. ప్లాస్టిక్ అదేంటని, మఖమల్, మఖమల్ది ఏదో ఉండేట ఆయన చెప్పులకి పైన. ఆ స్పర్శ కూడా నాకు తట్టింది. ఇంకేత జీవించటం ఎలాలో మొట్టమొదటి మీకు నేర్పబడేది ఏంటి అంటే, దట్ యు కెనాట్ డై, నువ్వు చావలేవయ్యా బాబు అని. దత్తావతారాలు మొట్టమొదటి మీకు అది నేర్పిస్తాయి. అది ఎలా నేర్పిస్తాయి? బై దేర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఉదాహరణతో వాళ్ళు నేర్పిస్తారు, అవును మేము చావలేదు అని. ఓకే, దత్తావతారాల్లో మొట్టమొదటి మీకు లభించేది ఏంటంటే, వారు ఆ శరీరాలు విడిచిపెట్టాక కూడా భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు. రెండవది, ఈ దత్తావతారాల యొక్క అనుగ్రహం మీకు రావాలి అంటే అనేక మెథడ్స్ ఏమీ లేవు, వాళ్ళ చరిత్ర పారాయణలు చేయటమే. వాళ్ళ చరిత్ర పారాయణలు చేస్తేనే వాళ్ళ అనుగ్రహం మీకు వస్తుంది, రాకపోతే రాదు. అంతే, వీళ్ళ చరిత్ర పారాయణకి ఇప్పుడున్నటువంటి అనేక మంది గురువులలో దత్తావతారాలు ఎవరు పట్టుకోవడం కష్టం. మనం ఇంకా తెలివైనటువంటి పడి ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలి, షిర్డియా రావాలి అనుకుంటే షిర్డీకి ఎలా వెళ్ళాలో ముందు తెలుసుకుంటాం, అక్కడ ఉండేటటువంటి వసతులు అవి తెలుసుకుంటాం, అక్కడ చూడవలసినవన్నీ తెలుసుకుంటాం. వచ్చాక ఏం చేస్తాం, ఇంకా గబగబగబ చూడవలసిన వాటికి వాటికి వెళ్ళిపోతాం. అవంతా తెలియలేదనుకో. అలాగే గురు చరిత్ర, సాయిబాబా చరిత్ర చదివితే దత్తావతారాలు జీవించే విధానాన్ని మనకి ఎలా నేర్పుతారో బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది మనకి. అంటే గురు చరిత్ర మీరు ఏ దృష్టికోణంతో చదవాలి, జీవించటం ఎలాగా అనేది వాళ్ళ జీవితాలలో మీకు తెలుస్తుంది. ఆ దృష్టికోణంతో చదవండి. అంటే ఒకసారి చదివితే ఏం బొరకే కదా, అది ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ఏదో కొత్త వ్యూ పాయింట్ వస్తూ ఉంటుంది. రాలేదు అంటే అర్థం ఏంటి అంటే నోట్లోంచి చదివేస్తున్నారు కానీ బొరకే అక్కటం లేదు అని అర్థం. అంచేత రెండు చరిత్రల పారాయణలు మనం కామన్గా పెట్టుకోవాలి. గురుచరిత్ర పారాయణ, గురుచరిత్ర అంటే ఇద్దరు గురువులు కలుస్తారు అందులో, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి, దాని తర్వాత సాయి. ఇది నిరంతరం పారాయణం జరిగేటటువంటి విధానం ప్రతి ఊళ్ళోనూ స్టార్ట్ చేసుకోవాలి. మీరు గురుచరిత్ర పారాయణ చేసేటటువంటి వ్యక్తులు, సాయి చరిత్ర పారాయణ చేసేటటువంటి వ్యక్తులు, దీనికి ఆల్రెడీ మనం ఒక వ్యక్తికి ఆ బాధ్యత అప్పజెప్పి ఉన్నాం. ఇక్కడ ఎవరది, వాళ్ళు ఉంచోగలరా వాళ్ళు? షీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటి అంటే సాయి తత్వ ప్రచార వేదిక. అంచేత సాయి తత్వ ప్రచార వేదిక దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు అన్నది ఆమె ప్లస్ మీరందరూ. కానీ మెయిన్ రోల్ ఎవరిది, ఆమెకి మెయిన్ రోల్ ఇవ్వటం అనేది ఎందుకు అంటే ఆల్రెడీ షీ హ్యాస్ డన్ ఇట్ ఇన్ ఎ గ్రాండ్ వే. అవునా? బట్ న్యాచురల్లీ ఎక్స్పీరియన్స్ అంచేత నువ్వు అది చూసుకో కలుసుకుని. గురు చరిత్ర పారాయణ ఎవరు చేస్తారు మీలో? అంతేనా? ఇంత నేను చెప్పాను, అందరూ చేయాలి. చేయతండి అందరూ. కంటిన్యూస్ గా గురు చరిత్ర పారాయణలు జరగాలి, సాయి చరిత్ర పారాయణలు జరగాలి. ఎలాగా అన్నది, రోజుకు ఒక అధ్యాయం చేస్తావా లేకపోతే ఒక వారంలో పూర్తి చేసేస్తావా, ఇంకా అది మీరు డిసైడ్ చేసుకోండి. రోజుకి ఒక అధ్యాయం పారాయణ చేసేది ఒక సంకల్పంగా ముందు కళ్ళు మూసుకుని ఆ సంకల్పం తీసుకోండి. అది చేయలేనటువంటి వాళ్ళు పెద్ద ఈ గురువులకి శిర్డీలకి ఎక్కడికి రావాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడికి వచ్చేదో మాకు దండం పెట్టుకుని వెళ్ళిపోతాం అంటే సినిమా చూసి వెళ్ళిపోతాం లాగే అని చేత కళ్ళు మూసుకుని ఆ నిర్ణయం తీసుకోండి. గురు చరిత్ర, సాయి చరిత్ర పారాయణ నిరంతరము లైఫ్ లాంగ్ చేస్తాము. అది అది ఒక దీక్ష. అది ఇంచేత మీరు చేయాలి. అది చేసేటటువంటి వాళ్ళందరూ కూడా పద్మకి ఇవ్వాలి. దాని తర్వాత దాని పూర్ణాహుతి మీరందరూ కలిసి నిర్ణయించుకోవాలి. వారానికి ఒకసారి చేసుకుంటారు, రెండు వారాలకు ఒకసారి చేసుకుంటారు, ఎవరు ఊళ్ళల్లో వాళ్ళు. క్లియర్? ఈ పరంపర కొనసాగాలి. లేకపోతే సిద్ధి సాయి ఆవిర్భావమే వేస్ట్, దత్తావతారాలే వేస్ట్ అనేది గుర్తుంచుకోండి. మనం అందరం మానవ జన్ భారతదేశంలో పుట్టి మన జీవితాలు వేస్ట్ చేసుకుంటున్నాం. రోజుకి ఒక అధ్యాయం అయినా చదవాలి మీరు. గురుచరిత్ర, గురుచరిత్రలో మీకు వచ్చేటటువంటి సమస్యలకి సాయి చరిత్ర చెప్తుంది. అక్కడ నేను ఇంకా డెప్త్కి ఎప్పుడైనా ఈ సాయి చరిత్ర క్లాసులు మీరు పెట్టుకోగలిగితే, మీరు నన్ను అడగగలిగితే ఈ టాపిక్, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి, సిద్ధి సాయి స్థూల కామ మనోమయ శరీరాలకి ఎలా ప్రతీకలు అవుతారు, ఎందుకు చదవాలి ఆ మూడింటిని. ఎందుకంటే మీకు స్థూల శరీరం ఒకటే లేదు, కోరికల శరీరం ఉంది, మనోమయ శరీరం ఉంది, అంచేత మూడు చదవాల్సిందే. అది అక్కడ చెప్పబడింది. వీరి అనుగ్రహం పొందటానికి వారి చరిత్ర పారాయణమే ముఖ్య సాధనము. మొదటి రెండు దత్తావతార చరిత్రలైన శ్రీ గురు చరిత్ర పారాయణం వలన ఉత్తమాధికారులెందరికో దత్త సాక్షాత్కారము ముక్తి లభించాయి. మరికొందరికి దత్తాత్రేయుడు సప్తదర్శనమిచ్చి నిజమైన సద్గురువును చూపించారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, ఈ గురు చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు మీకు సద్గురువు లభిస్తాడు, భౌతిక శరీరధారి అయినటువంటి గురువు. ఎందుకంటే నువ్వు ఎంత చెప్పుకున్నా భౌతిక శరీరం లేనటువంటి గురువు ఆనాడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కి మార్గదర్శనం చేయలేడు. అర్థమైనా? ఇప్పుడుండేటటువంటి సినిమాలు ఎక్కువ చూస్తే ఏమవుతుంది, టీవీ సీరియల్ ఎక్కువ చూస్తే ఎలా జీవించాలి అనే క్వశ్చన్ సాయిను వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం లేక కాదు, ఈ అనుభవం లేదు. అనుభవం లేకపోతే గురువు ఏం చేయలేడు. అంతేత శంకరాచార్య లాంటి వాడు అనుభవం కోసం ఏం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు కదా. పరకాయ ప్రవేశం చేసి గృహస్థాశ్రమంలో ఎలాంటి అనుభవాలు వస్తాయో తెలుసుకుంటే గానీ సరస్వతీదేవికి జవాబు చెప్పలేకపోయాడు. అంటే శంకరాచార్య వారికి బుద్ధిహీనుడనా మీ ఉద్దేశం? అంతేత భౌతికమైనటువంటి సద్గురువు కూడా అవసరమే. కానీ ఆ మహానుభావుడు సద్గురువా? సద్గురువు ముసుగులో కోట్లు సంపాదించేయడానికి ఏదైనా ఒక విధి విధానం చేస్తున్నాడా? మనుష్యుని లొంగదీయటానికి ప్రయత్నం చేస్తున్నాడా? లేకపోతే వాడి స్వార్థాన్ని? అర్థమైందా? ఇదంతా మీరేం నిర్ణయించలేరు. డోంట్ థింక్ యూ కెన్ డూ ఇట్. మేము చేయగలము అనేటటువంటి అహంకారం ఉంటే అది ఇప్పుడే మీరు వదిలేసుకోండి. యూ జస్ట్ కెన్ నెవర్ డిసైడ్ హూ ఈజ్ ద సద్గురు. నో, అంత గొప్పవాళ్ళం కాదు. అప్పుడు ఏకైక మార్గం ఏంటి అంటే గురు చరిత్ర పారాయణ, సాయి చరిత్ర పారాయణ. ఇది చేసేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సద్గురువు లభిస్తాడు. కానీ అక్కడ కూడా వాళ్ళకి సంస్కారం ఉండాలి, గుర్తించేటటువంటి సంస్కారము. కానీ ఇది చదువుతూ ఉంటే ఒకనాడు కాకపోయినా ఇంకోనాడైనా సంస్కారం వస్తాయి. అంచేత ఆ రెండో పాయింట్ చూడండి, గురువుల అనుగ్రహం పొందటానికి వారి చరిత్రల పారాయణమే ముఖ్య సాధనము. మొదటి రెండు దత్తావతార చరిత్ర అయిన శ్రీ గురు చరిత్ర పారాయణం వలన ఉత్తమాధికారులెందరో దత్త సాక్షాత్కారము ఎందరికో దత్త సాక్షాత్కారము ముక్తి లభించాయి. మరికొందరికి దత్తాత్రేయుడు స్వప్నదర్శనమిచ్చి నిజమైన సద్గురువులను చూపాడు. ఇది మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీ నిజమైనటువంటి గురువు ఎవరో మీకు స్వప్నంలోనే దర్శనమిస్తాడు. స్వప్నంలో దర్శనం రానంత వరకు దొరికేటటువంటి గురువులందరినీ మైలురాళ్లలాగా ఉపయోగించుకోండి. మైలురాళ్ళు ఏం చెప్తూ ఉంటాయి? ఇంకా ఎంత దూరం వెళ్ళాలో చెప్తూ ఉంటాయి, అంతే. అంచేత మీకు నిజమైనటువంటి గురువు ఎప్పుడు కూడా మొట్టమొదట స్వప్నంలో కనిపిస్తాడు, తర్వాత భౌతికంగా కనిపిస్తాడు. అందరి గురువుల చరిత్రలోనూ అలాగే జరిగింది, నా జీవితంలో కూడా అలాగే జరిగింది. అంచేత అది ఒక అన్రిటెన్ లా. మీకు గురువు ఎప్పుడు కూడా ముందు భౌతికంగా కనిపించడు. మరి భౌతికంగా కనిపించిన గురువులందరూ దారిలో మైలురాళ్ళు. అది అవసరమే. మైలురాళ్ళు చూస్తే ధైర్యం వస్తున్నా మనం కరెక్ట్ మార్గంలో ఉన్నామని. అంతే గురువులతో పరిచయం అవుతున్న కొద్దీ అర్థం ఏంటి అంటే మనం గురువుల వైపు వెళ్తున్నామని. కానీ నీ గురువు ఎవరు? గురు చరిత్ర, సాయి చరిత్ర చదువుతూ ఉంటేనే నీకు మొట్టమొదట మీ గురువు స్వప్న సాక్షాత్కారం వస్తుంది. దాని తర్వాత భౌతికంగా వస్తుంది. ముందు భౌతికంగా వచ్చి తర్వాత స్వప్నంలో రాదు. దీపకుడు కథ చదువుతాం కదా, ముందు వెంపర్లాడిపోతాడు, నా గురువు లేడు, అంతమందికి అంతమంది గురువులు ఉన్నారు అని. అప్పుడు వాడికి ఎక్కడ ముందు స్వప్నంలో కనిపిస్తాడు. స్వప్నంలో కనిపించాక వాడు నిద్ర లేచాక భౌతిక నిద్ర లేచాక అంటే ఎక్కడ నిద్ర లేచాక? నిద్ర నుంచి కాదు, ఈ వెంపర్లాట నుంచి, ఈ భౌతిక జగత్తు నుంచి మీరు నిద్ర లేస్తే మీకు సద్గురువు భౌతికంగా కనిపిస్తాడు. ఈజ్ ఇట్ క్లియర్? అంచేత ఈ సాయి చరిత్ర మీరు చదువుతారు. అందుకని భరద్వాజ మాస్టర్ పుస్తకానికి నేను అంత ప్రాముఖ్యత ఇస్తాను. ఈ యాంగిల్లో రాశాడు ఆయన. మిగతా పుస్తకాలన్నీ ఓకే. ఓకే అంటే నమో అన్నీ వారి గురు చరిత్రలేగా, నేనవన్నీ ఓకే అంటానికి. కానీ ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తానో అర్థమైందా? అంచేత మొట్టమొదటి పారాగ్రాఫ్ నెంబర్ వన్ హెడ్డింగ్ లో ఆయన జీవించే విధానం నేర్చుకోవటానికి అన్నాడు, గురువు నేర్పుతాడని. రెండో దాంట్లో ఏం చెప్పాడు? దత్తావతారాలు మనకి జీవించే విధానాన్ని నేర్పుతాయి అన్నాడు. ఆ జీవించే విధానాన్ని వాళ్ళు నేర్పారు అన్నదానికి మీరు టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మృత్యువుకి అతీతులు అయ్యారా లేదా. వాళ్ళు ప్రూవ్ చేస్తారు వాళ్ళు, ఎస్ ఐ హావ్ కాంకర్డ్ డెత్. అంటే వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ భౌతిక శరీరాలతో కనిపిస్తూనే ఉంటారు. రెండోది ఏంటంటే వాళ్ళని భౌతిక శరీరాలలో, వాళ్ళ భౌతిక శరీరాలలో మీరు చూడాలి అనుకుంటే ఏకైక మార్గము గురు చరిత్ర, సాయి చరిత్ర, పారాయణ. ఇవాళ నుంచి మీరు ఇంకా మీరు చనిపోలేరు, అది పెద్ద ప్రాబ్లం. అంచేత ఇంకా ఈ కల్పాంతం వరకు కూడా మీరు గురు చరిత్రలో సాయి చరిత్ర చదవాలి. ఎందుకంటే మనం ఆ దత్తావతారాల శిష్యులు అయినప్పుడు మనకే అబిలిటీ వస్తుంది, శరీరం లేని చోట కూడా శరీరంతో కనిపించగలిగేటటువంటి పరిస్థితి. నెక్స్ట్, సద్గురువు సాన్నిధ్యం లభించిన తగురీతి వారిని సేవించుకోగల పరిపాకం సామాన్యులకు ఉండదు. ఇది అస్సలు పెద్ద ప్రాబ్లం. అంచేత తగురీతిన వారిని సేవించుకోగల పరిపాకము, తగురీతిన వారిని సేవించుకోగల పరిపాకము ఉండదు. ఎందుకుండదు అంటే ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు ఈనాడు. గురువుల్ని ఎలా పూజించాలి అనేటటువంటి ఎడ్యుకేషన్ లేదు. రాషనలిజం అనేటటువంటి పేరుతో, తెలివైన వాళ్ళము అనేటటువంటి పేరుతో మనం ఏది క్వశ్చన్ చేయకూడదు అది క్వశ్చన్ చేస్తాం. డాక్టర్ దగ్గరికి నీ రోగానికి ఏదైనా వాడు ఒక మందు వాడు అని చెప్పాడు అనుకోండి, డి యూ క్వశ్చన్? జీవించటం ఎలాగో నేర్పేటటువంటి గురువుని క్వశ్చన్ చేసే హక్కు లేదు నీకు. వాడు ఎలా చెప్పాడో అలా జీవించాలి నువ్వు, అంతే. కాదండి నేను నేర్పుతాను నీకు అంటే సరే నేర్పు గురువుకి. ఇంతే, డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్స్. అది ఒక్కటి. తగురీతిని సేవించటం అనేది ఇంకా ఒకసారి మనము ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళాము. ఎవరా సద్గురువు? గురు చరిత్ర అంటే ఎవరు? ఇద్దరు అక్కడున్నారు, విపాద శ్రీవల్లభుడు. అక్కడ మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకి ఆన్సర్ లభిస్తుంది గ్యారంటీగా. మీరు అది చదువుతూ ఉంటే, రోజు చదువుకోమనేది అందుకోది, గ్యారంటీగా దొరుకుతుంది. కానీ శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి చరిత్రలలో కొన్ని చోట్ల మీకు అనుమానాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. అంతేత అక్కడ కూడదు అనేటటువంటి కొన్నిటిని మనం పాటించాలా పాటించకూడదా అనే డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఎక్కడ తీరుతుంది? మీకు సాయి చరిత్రలు ఈ మూడు చదువుకోవాల్సినందుకు. దాని తర్వాత ఏంటి, మీ కర్మ పరిపాకము గురువుని సేవించగలిగేటటువంటి స్థితికి వచ్చావా లేదా అది ఎక్కడ తెలుస్తుంది అంటే సాయి లీలల్లో తెలుస్తుంది మీకు. మీరు కరెక్ట్గా ఈ గురు చరిత్రలు సాయి చరిత్రలు రెండు మూడు సంవత్సరాలు చదివితే గ్యాప్ లేకుండా, అంటే గ్యాప్ లేకుండా అంటే నా ఉద్దేశం అర్థమైంది కదా, ముందు గురు చరిత్ర మొదలెడతారు, రోజుకు అధ్యాయం అనుకోండి, అదో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సాయి చరిత్ర, అంటే సాయి చరిత్ర ఇది కలిపి నా ఉద్దేశం 100 చాప్టర్స్ ఎన్నో ఉన్నాయనుకుంటా గురు చరిత్ర. కరెక్టే నాకు తెలియదు, చూసుకోండి. ఈ గురు చరిత్ర 56, ఇక్కడ 52 56, సరే సరిపోయింది 29 కదా, 56 29 అంటే 90 రోజులకి రఫ్గా, అంటే 3 నెలలకు ఒకసారి గురు చరిత్రను అది అయిపోతూ ఉంటుంది. ఇయర్కి 4 సార్లు అవుతుంది. కానీ నేను చెప్పిన యాంగిల్లో మీరు చదివితే మొదటిసారికే మీకు లైన్లో పడిపోవచ్చు. ఇంకేంటి, ఇన్నాళ్ళ బట్టి చదువుతూ ఉంటేనే కదా శరీరంలో ఇరు కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మీరు ఏదో కొత్తగా మొదలెట్టామనుకునే భ్రమలో ఉండకండి. మీరు చాలా సీనియర్స్, జూనియర్స్ లాగా ప్రవర్తిస్తున్నారని తిడుతున్నాను నేను. అంతే తప్ప యూఆర్ నాట్ ఎట్ ఆల్ జూనియర్స్, యూఆర్ ఆల్ సీనియర్స్. అంచేత గురు చరిత్రలు అలా చదువుకోండి, ప్రతిరోజు ఒక అధ్యాయము ఖచ్చితంగా ఇవాళ నుంచి జరగాలి. కానీ ఇవాళ ఇక్కడ మనం దీపని మీదే వచ్చాం కనుక విల్ కంటిన్యూ ఇట్. అతి పరిచయం వల్ల ఆ సద్గురువు కూడా తమ వంటి మానవుడన్న భ్రాంతి కలుగుతుంది. దీనికి చాలా పెద్ద ప్రాబ్లం అర్జునుడికి వచ్చింది. అది ఆ ప్రాబ్లం అసలు అది మానవ జాతి యొక్క దురదృష్టం అనుకోండి. అది అజానత మహిమానంత వేదం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, నీ గొప్పతనం నాకు ఏంటి? 84 ఏళ్ళ అర్జునుడు 125 ఏళ్ళ శ్రీకృష్ణుడు ముందు నిల్చునంటున్న మాటలు ఇవి. అంచేత మనకి ఆ గురువుని గుర్తించుకోలేకపోవడంతో మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. అర్జునుడికే చేత కాకపోతే గురువుని గుర్తించగలిగేటటువంటి పరిపాకం కూడా ఎవరివ్వాలి? కానీ గురువు ఈ పద్ధతి చెప్పాడు, నువ్వు ఇది చేస్తే వస్తుంది నీకు. గురు చరిత్ర సాయి చరిత్ర చదవకుండా కర్మ పరిపాకం కాదు. మన వాళ్ళకి అది ఆర్డరే, బయట వాళ్ళకి చేస్తే చేయండి లేకపోతే లేదు అంటున్నాను, కానీ మన వాళ్ళు అంటే మీరేనా? నా మాట వినేవాళ్ళందరూ నా వాళ్ళే, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇంచేత మొట్టమొదటి నిర్ణయం ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి అంటే, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు చదవాల్సిందే. పరీక్షలో ఐదుగురు పిల్లలు బీఎస్సీ పరీక్ష రాస్తున్నారు అనుకుందాం, నేను ఒక్కడిని చదివేసి వాళ్ళందరి బదులు రాసిస్తానండి అంటే కుదురుతుందా? చేత కుటుంబ సభ్యులకి ముందుగా పిల్లలకి అది అలవాటు చేస్తే నిజంగా మీరు తెలివైనటువంటి పేరెంట్స్, నిజంగా మీరు తెలివైనటువంటి పేరెంట్స్. వాడు చదవడండి, నేను మీకు ఉదాహరణ ఇస్తాను. నేను నిన్న ఒకతను వచ్చి గుంటూరులో ఉన్నప్పుడు ఏడ్చినంత పనిచేశాడు. వాళ్ళ ఆవిడ వచ్చి ఉంటే ఏడ్చేసి ఉండేదని నా నమ్మకం. ఏంటంటే ప్రాబ్లము, చెవి వినిపించదు. మూడేళ్ల కిందటో రెండేళ్ల కిందటో నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చెప్పాను అంటే, రోజుకి 10 నిమిషాలు ఓ ప్లాస్టిక్ 15 లీటర్ల ప్లాస్టిక్ బకెట్లో నీళ్లు పెట్టుకుని రబ్బర్ ట్యూబ్తో బుడగలు వచ్చేటట్టు ఊడమనండి 10 నిమిషాలు. ఆడుకుంటే ప్రాబ్లం లేదు, మాట్లాడితే ప్రాబ్లం. ఆడుకుని సరే మొదలెట్టింది. 10 రోజుల తర్వాత ఎప్పుడో 50% వినికిడి ఇంప్రూవ్ అయింది. చేసుకోమ్మా అన్నాను, అంతకంటే కావాల్సింది అంది. డాక్టర్కి చూపిస్తే దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి అలాగే సెట్ అయిపోతూ ఉంటుంది. డాక్టర్లు తెలివితేటకి జోహార్ అంటే ఒక్కొక్కసారి అదే సెట్ అయిపోతుందిట, అంటే ఇంకా నువ్వెందుకుట? కానీ మనం ఎంత మూర్ఖంలో చూడం, వాడు ఆ మాట అనగానే అసలు అవుతే నువ్వెందుకు రా అని అడగాలి, అలా సెట్ అయిపోతుంది అంటే. అంతేత ఊదటం వల్ల సెట్ అయ్యిందని అనలేదు వాడు. సరే ఓకే. దాని తర్వాత మళ్ళా ఒక మీ మధ్యన వాళ్ళ అమ్మ నన్ను కలుస్తూనే ఉందనుకుంటా. నేను అడుగుతూనే ఉంటాను. నేను ఒకసారి చెప్పాక వదలను, నేను విన్నా వినకపోయినా నేను చెప్తూనే ఉంటాను. నేను చెప్తున్నా ఉండి వాడు ఊరటలేదు. మీ తెలివితేటల పేరెంట్స్ అర్థం చేసుకోండి, కన్ఫర్మ్డ్గా వాడి చెవుడు దాంతో పోతుంది అని తెలిసాక వాళ్ళు నాతో చెప్పింది ఏంటి అంటే, మేము చెప్తున్నామండి వాడు ఊరటలేదు, మేమేం చేసేది. మొన్న డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇంకంతే వాడికి విజన్ ఆడిట్ పోయింది. అది ఎంతగా శ్యామల చెప్పింది. ఇంకా నేనేం చేసేది అప్పుడు? నా దగ్గర వచ్చారు, ఏం చేస్తా అప్పుడు నేను? కర్మ పరిపాకం అవ్వాలయ్యా, కరెక్టే. కానీ కర్మ పరిపాకం అయ్యే ఛాన్స్ వచ్చాక వదులుకున్న మూర్ఖుడు ఎవడు అని. అక్కడ కర్మ పరిపాకం కాదు, తల్లిదండ్రుల మూర్ఖత్వం వల్ల పడి చూపోయింది. ఇది ఎందుకు చెప్పాను? మీరు నిజంగా పేరెంట్స్ అవుతే నిజంగా జీవించటం అనేటటువంటి ఒక విధానం ఉంది. తర్వాత అడుగుతారు పిల్లలు దానివల్ల బాగుపడతారు అంటే, గురుచరిత్ర పారాయణ వాళ్ళ చేత మీరు చేయించలేకపోయారు అనుకోండి. నేనేం చెప్పక్కర్లే, మీరెవరు. మీరు మాత్రం మిమ్మల్ని మేము తల్లిదండ్రులం అండి, వాళ్ళ గురించి మేము చాలా ఆలోచిస్తున్నామండి అనే మాట మీరు దయచేసి నా ముందు అన్నారనుకోండి, నేను సాయి అవతారం ఎత్తితే మీకు చాలా కష్టాలు వస్తాయి. మామూలు రామకృష్ణగా ఉంటే ఓకే, కానీ నాకు చాలా డౌట్ ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఏ రూపాలు ఎత్తుతాను. అంచేత ఇదే అలవాటు చేయించండి మీ పిల్లల చేత. మీరు చదవటమే కాదు, మీ పిల్లలు చదవాలి. మీరు ఇవ్వగలిగేటటువంటి ఏకైక వరదహస్తము ఏంటి అంటే, గురుచరిత్రల పారాయణ పిల్లలకు అలవాటు చేయటం. కొట్టి తిట్టి నరికి ఏడిపించి చేయించండి, బుద్ధగించి చేయించండి. నెక్స్ట్ మూడోది అంటే అర్థమైందా? నెక్స్ట్ పేజీలో ఉండేటంటే రోమన్ అంకెలతో ఉన్నది. ఈ గురుచరిత్ర పారాయణ చేస్తే మీకు మాత్రమే లాభం వస్తుంది అనుకోకండి, దేశానికి కూడా మేలు జరుగుతుంది. అంతేత మీకు నిజంగా దేశం మీద ప్రేమ ఉండి ఈ దేశంలో ఈ అనావృష్టి అది పోవాలన్నా కూడా ఇది చేసుకోవాల్సిందే. ఈ గురుచరిత్ర పారాయణ అనేక రకాలుగా లాభాలు జరుగుతుంది. అన్నిటికంటే చాలా గొప్పది ఏంటంటే, మహారాష్ట్రలో ఈ గురుచరిత్ర పారాయణ అనేది ఒక ఆల్మోస్ట్ అలవాటు చాలా మంది ఇళ్లలో. దానికేంటి, భక్తులందరూ కూడా మహారాష్ట్రలోనే పుట్టారు. గురువుల గురించి చెప్పేది నామదేవుడు కానీ, జ్ఞానదేవుడు కానీ, ఫలానా వాళ్ళు కానీ, ఇంకా ఎవరు, తుకారాము, ఏకనాథుడు మెహర్ బాబా పరమహంస పావస్ ఇంకా అలా లిస్ట్ ఒక పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. అంటే ఏంటి, దత్తావతారాల ప్రక్రియలో ప్లస్ మన భారతదేశానికి స్వాతంత్రం కలగజేసినటువంటి వాళ్ళల్లో మెయిన్ యాక్టివ్ వర్కర్స్ కూడా ఇక్కడి నుంచే వచ్చారు అందరూ, మెజారిటీ. క్రికెట్ ఆటలో కూడా మెజారిటీ ఇక్కడి నుంచే వచ్చారు. మరి అదేంటో మహారాష్ట్ర నుంచే. పాయింట్ అర్థమైందా? అంచేత మనమే కాదు, మన పిల్లలు, మన దేశము బాగుపడాలన్నా కూడా గురుచరిత్ర పారాయణ చాలా అవసరం. నాలుగోది చూడండి, గురుచరిత్రతో పాటు శ్రీ సాయిబాబా చరిత్ర కూడా పారాయణ చేయటం వల్ల, అది నేను ఇందాకే చెప్పానే కదా, గురుచరిత్రతో పాటు సాయిబాబా చరిత్ర కూడా చదువుకోండి. ఐదోది, బోల్డ్ లెటర్స్ లో రాశారు చూడండి, సాధన అన్నది జీవితంలో ఒక భాగం అవటం మాని వారి జీవితం అంతా సాధనగా మారుతుంది. ఇది మన లక్ష్యం. ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే, నేనేదో సాధన చేస్తున్నాను అని సాధన చేస్తున్న టైంలో సాధన చేయటం కాదు, అసలు మీ జీవితమే సాధనగా మారుతుంది. సాధన ఎందుకు అసలు చేస్తాం మనం? సాధన అన్నది ఎందుకు చేస్తాం? ఒక లక్ష్యం పొందటానికి. అవునా? సాధన ఎందుకు చేస్తాం మనం? ఒక లక్ష్యం పొందటానికి. అంచేత నీ జీవితమే ఒక పరమ లక్ష్యం వైపుకి మళ్ళుతుంది. జీవితమే ఒక సాధనగా మారుతుంది అంటే అర్థం ఏంటి అంటే, నీ జీవితమే ఒక పరమ లక్ష్యంగా మారుతుంది. ఆ పరమ లక్ష్యం అంటే ఏమిటో అన్నది తర్వాత తర్వాత చూద్దాం. అంచేత రోజుకి ఒక అధ్యాయం చదవటం కాదు, అసలు నీ జీవితమే ఆ విధానంగా మలుచబడుతుంది. ఏ విధానంగా? సాయి ఎలా బతికాడు, శ్రీపాద శ్రీవల్లభుడు ఎలా బతికాడు, శ్రీకృష్ణుడు ఎలా బతికాడు, మీ జీవితం ఆ లైఫ్ స్టైల్ గా మారిపోతుంది. ఆ చమత్కారం ఈ పారాయణ వల్ల జరుగుతుంది. అంచేత పారాయణ చేస్తున్నప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి. ఒక అధ్యాయం మీరు చదువుతున్నారు, బాగానే ఉంది, కానీ చదివేటప్పుడు మీ జీవితానికి అది ఎలా ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు చెప్తాను. నేను ఇవాళ సాయంత్రం లోపల ఈ బుక్ పూర్తి చేసేస్తాను నేను, మీకే అర్థమవుతుంది ఎలా ఉపయోగపడుతుందో. కానీ ఉపయోగపడుతుంది అన్నది ఒకసారిలో రాదు, ప్రాక్టీస్ అంటాం కదా. బ్యాటింగ్ ప్రాక్టీస్ అది చేస్తున్నప్పుడు వాడు బంతి విసురుతూ ఉంటాడు, వీడు కొడుతూ ఉంటాడు, వాడు బంతి విసురుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. అలాగే మనం ఈ అధ్యాయాలు చదువుతూ ఉంటాం, జీవితాన్ని మలుచుకుంటూ ఉంటాం. అధ్యాయాన్ని చదువుతూ ఉంటాం, జీవితాన్ని మలుచుకుంటూ ఉంటాం. అంటే చివరికి ఏమవుతుంది, సాధన అన్నది జీవితంలో ఒక భాగం అవటం మాని వారి జీవితం అంతా సాధనగా మారుతుంది. దాని తర్వాత ఐదో దాంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సాయి చరిత్రతో పాటు మీరు ఇక్కడ భరద్వాజ మాస్టర్ రాసిన ఇంకో రెండు పుస్తకాలు కొనుక్కున్నాడండి, ఒకటి సాయి ప్రబోధామృతము, ఇంకోటి సాయి సన్నిధి. అది మీరు క్యాజువల్ గా రిలాక్స్డ్ గా చదవండి, ఓ పారాయణ గ్రంథంలా చదవకండి. వాటిని ఎలా చదువుతాం? రిలాక్స్డ్ గా, భోజనం అయ్యాక ఎప్పుడో ఒక పారాగ్రాఫ్ లాగో ఒక అంశం ఏదో ఉంటుంది అందులో. సాయి సన్నిధి, సాయి ప్రమోదామృతం చాలా మస్ట్. ఎందుకంటే సాయి సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తులు, సాయి చెప్పినటువంటి వాక్ సూక్తులు నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో అవి తెలుపుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ గురుస్థుతి చాప్టర్, గురుస్థుతి తీశారా? మొట్టమొదటిది పేజ్ నెంబర్ 17 రోమన్ లిపిలో ఉంది చూడండి. రోమన్ లిపిలో పేజ్, అందరికీ అర్థమైందా? ఆ పారాగ్రాఫ్ అక్కడి నుంచి చదువుతున్నాను. అచ్చటి విగ్రహాన్ని మాత్రము మరొకసారి చూడాలనిపించింది. మందిరంలోకి వెళ్ళాను. ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తూ ఉంటే అందులో సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది. ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్ప మాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నారు అనిపించింది. ఇది కేవలం భావం కాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబలించింది. నా చుట్టూ నా లోపల ఏమి జరుగుతుందో తెలియలేదు. ఆ పారాగ్రాఫ్ దగ్గర ధ్యాన విధానం నేను పక్కన రాసుకున్నాను, మీరు కావాలంటే పైన రాసుకోండి. ఈ పారాగ్రాఫ్ మొత్తము ధ్యాన విధానం చెప్తోంది, సాయిని ఎలా ధ్యానం చేయాలి. కన్ఫ్యూజన్ ఏం లేదుగా, పారాగ్రాఫ్ అర్థమైంది కదా. మళ్ళీ ఆ పారాగ్రాఫ్ చదువుతున్నాను చూడండి. అచ్చటి విగ్రహాన్ని మాత్రము మరొకసారి చూడాలనిపించింది. మందిరంలోకి వెళ్లాను. ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తూ ఉంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైనటువంటి స్థితిలో ఉన్నట్లు తోచింది. ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంతో సంకల్ప మాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నారని అనిపించింది. ఇది కేవలం భావంగా గాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది అని చెప్పి ఈ ధ్యాన విధానం మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మన వాళ్ళందరూ కూడా ఇదే ధ్యాన విధానాన్ని చేసుకోవాలి. మీకు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. కంఫర్టబుల్ గా ఏది ఉంటే అది, కాళ్ళు జాపుకోవాలనిపించినా జాపుకోండి, ఏమీ తప్పు లేదు. ఇంకంటే ఇక్కడ కాదు కావాల్సింది భావం. ఓకే, కళ్ళు మూసేసుకోండి. మీ హృదయంలో సాయి యొక్క మూర్తిని ధ్యానం చేసుకోండి. ఆయన కూర్చునే విధానం తెలుసు కదా, ఎడంకాలు కిందన, కుడికాలు ఎడంకాలు మోకాలు దగ్గర, ఎడమ చేయే మధ్యమ వేలు, కుడికాలు బొటకన వేలు మీద, ఎడమ చేయ బొటకన వేలు చూపుడు వేలు ఒకవైపు, ఎడం పాదంకి ఒకవైపు, ఉంగరం వేలు చిటికన వేలు ఒకవైపు. అది అంగుష్ట మాత్రంగా చూసుకోండి, మీ హృదయంలో పెట్టేసుకోండి. ఎంత చిన్నది మీరు ఊహించగలిగితే అంత చిన్నది, దాన్ని మీ హృదయంలో బంధించేసుకోండి. స్పష్టంగా ఆ దీక్ష అర్థం చేసుకోండి. ఇంకా అదే ధ్యానం చేసుకుంటారు మీరు. సాయిరాం నామం, నామము రూపము, నామము రూపము, రూపము హృదయంలో ఉంది, నామము పెదవుని మీద ఉంది. సాయిరాం ఆ హృదయంలో ఉన్నటువంటి సాయిని దర్శించుకోండి. ఆయన మన హృదయంలో కూర్చుని ఉన్నారు, ఆయన హృదయంలో కూర్చోబెట్టేసుకోండి. చిన్నది చిన్న అంగుష్టం మాత్రం, ఇంకా చిన్నది కావాలంటే చిన్నది ఊహించుకోండి. అలా లీనమైపోవాలి అందులోకి. ఆ సాధన ధ్యానం చేస్తారు. ప్రతిరోజు ఒక 15 నిమిషాల పాటు కళ్ళు తెరిచేయండి. ఈ ధ్యాన విధానం అర్థమైందా మీకు? ఇది ఎప్పుడు చేయాలి మీరు? ఈ 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరుత్తులు వెలిగించాక చేస్తే మీ జీవితంలో ఏ లాభాలు వస్తాయో చూడండి. నా 2 పారాగ్రాఫ్ లో 1, 2, 3, 4, 5, 6, 7 లైన్ చూడండి. నా మనస్సు అప్రయత్నంగా నిరామయం అవుతున్నది, అండర్లైన్ చేసుకోండి. మీ లైఫ్ లో ఇవి వస్తాయి. నిరామయం అవుతుంటే అర్థమైందా మీకు? అసలు మెదడులో అలజడులే ఉండవు, సెన్సేషన్స్ ఏమి ఉండవు. నిరామయం అవుతుంది అంటే వేదిక భాషలో దాన్ని శాంతి అంటాం. నిరామయము అనేటువంటి పదానికి ఎగ్జాక్ట్ పదం ఏదైనా అంటే శాంతి ఇస్తుంది. అంచేత ఏ గురువు దగ్గరికి వెళ్తే మీకు శాంతి లభిస్తుందో, ఏ గురువు దగ్గర మీరు ఏదేదో అడగాలని వచ్చి అడగలేకపోతారో, ఆ గురువు మీకు ఉపయోగపడతాడు అని తెలుసుకోండి. నిరామయ స్థితికి వెళ్తుంది మనస్సు ఆ గురువు దగ్గర. ఇక్కడ మీరేం చేస్తున్నారు, ఆయన్ని హృదయంలో పెట్టుకోండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఇంకా పాటించండి. ఓ రివల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను నేను ఆధ్యాత్మిక జగత్తులో. అంచేత మీరు మీ పిచ్చి పిచ్చి వేషాలు ఇన్నాళ్ళు వేసింది, దయచేసి మానేయండి. వద్దు అంటే ఇంకా చేయకండి. అది మీరు చేశారంటే ఇంకా మీ ఇష్టం, నాతో పెద్ద లింక్ ఉండి నాతో ఎదగలేరు మీరు. అంచేత 15 నిమిషాల పాటు లేకపోతే 10 నిమిషాల పాటు టైం సెన్స్ మీ ఇష్టం, నేనేమో దాన్ని గంటలు గంటలు మాత్రం దయచేసి చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ 15 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు. ఇది ఎందుకంటే 15 నిమిషాలు చేస్తేనే నిరామయ స్థితికి వెళ్ళిపోతుంది అంటే, మీరు గంటలు గంటలు చేసినా వెళ్ళలేదు అంటే మీరు ఎక్కడో పప్పులు కాలేశారని అర్థం. చేత నెవర్ డూ ఇట్ ఫర్ మోర్ దాన్ చేసిన తర్వాత నిరామయ స్థితికి వెళ్తుంది. వస్తువులను గుర్తించాలన్నా యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది. శాంతి. ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు నెలలు క్షణాల్లా గడిచిపోయేవి. జగత్తంతా చైతన్యమయంగా తోచేది. దాని వలన నా ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతూ ఉండేవాణ్ణి. నా మనస్సు అప్రయత్నంగా నిరామయమవుతున్నది అందని అండర్లైన్ చేసుకున్నారా? ఇప్పుడు దీన్ని అండర్లైన్ చేసుకోండి. నా ఉద్యోగ విధులు, ఉద్యోగ విధులు అంటే ఉద్యోగమే కాదు, కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు కూడా విధులే. నా ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతూ ఉండేవాణ్ణి. మనం ఆటలు నేర్చుకోం, మనం ఏం చేస్తాం, ఆసనాలు ప్రాణాయామాలు చేస్తాం. ఇంచేత అక్కడ ఆసనాలు రావటం, ఆ షిఫ్ట్కి ఆటలు ఆడక్కర్లే మీరు, వద్దు. ఆసనాలు ప్రాణాయామాలే, అది రాసేసుకోండి. మొత్తం మారుస్తానని చెప్తున్నా కదా నేను. ఇంచేత మీకు ఏమీ వదలటం లేదు, ఆసనాలు ప్రాణాయామాలు. ఇందులో యాక్చువల్ గా ఒక వ్యక్తికి ఒక ప్రాణాయామము ఒక ఆసనమే నేర్పాలి. జీవితాంతం వాళ్ళు అదే చేయాలి. ప్రస్తుతం నేను అది ఇంకా మీకు నేర్పేంతటువంటి బ్యాక్గ్రౌండ్ లో మన ఆర్గనైజేషన్ రాలేదు కనుక నేను నేచర్ క్యూర్ సంగతి చెప్తున్నాను. అందులో ఉండేటటువంటి ఆహార నియమాలు, అందులో ఉండేటటువంటి ఆసన ప్రాణాయామాలు, అందులో ఉన్నటువంటివి మీరు నేర్చుకోండి. నా శరీర తత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. దృఢమైన ఆరోగ్యం కలిగింది. ఎంత తింటే అంత అరిగేది. ఏమీ తినకున్నా నీరసము ఆకలి ఉండేది కాదు. ఎప్పుడు పడుకున్నా గాఢంగా నిద్రపట్టేది. కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంటలు ఆవలింతలు ఉండేవి కావు. ఎటువంటి ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చినా త్రుటిలో సమాధానం స్ఫురించేది. ఎవరినైనా చూడాలని అనిపిస్తే త్వరలో వారే రావటం జరిగేది. ఇతరుల గురించి సామాన్యంగా తెలియటానికి వీలు లేని అంశాలు అకస్మాత్తుగా నా మనసులో మెరిచేవి. నా పరిచయస్తులందరికీ నా దగ్గర తమకెంతో శాంతిగా ఉంటుందనేవారు. నా పరిచయస్తులందరూ నా దగ్గర తమకెంతో శాంతిగా ఉంటుంది అనేవారు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీరు మీ స్నేహితుల దగ్గర నుంచి వినిపిస్తే మీరు కరెక్ట్ లైన్లో వెళ్ళిపోతున్నట్టు అర్థం. ఎందుకు ఇవంతా చదవాలి అనేది, ఇది మనం మర్చిపోతాం. రోజు చదువుకుంటూ ఉంటే గుర్తుంటూ ఉంటుంది. అంచేత ఈ పారాగ్రాఫ్ నిత్య జీవితంలో ప్రభావం రాసుకోండి. ఈ పక్కన నేను నిత్య జీవితంలో ప్రభావం రాసుకున్నాను. పైదేంటి? ధ్యాన విధానం. ధ్యాన విధానం అర్థమైంది కదా ఎలా చేసుకోవాలో. ఈ ధ్యాన విధానం మీరు చేసుకోవటమే కాకుండా మీ వాళ్ళందరికీ నేర్పండి. మీ వాళ్ళంటే ఎవరు, కుటుంబ సభ్యులే కాదు, అందరికీ. ఈ రిజల్ట్ కోసం ఒకటి శాంతి రావాలి, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం రావాలి. నిద్రపోయినా బాగానే ఉంటుంది, నిద్రపోకపోయినా బాగానే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే నీ యొక్క శాంతి ఇతరులకి అందటం మొదలెడుతుంది. నీ దగ్గరికి వచ్చేసరికి అలా వాళ్ళకి శాంతి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత పేజీ నెంబర్ 18లో రెండో పారాగ్రాఫ్ చూడండి. రెండో పారాగ్రాఫ్ లో 1, 2, 3, 4, 5 ఐదో లైన్ చూడండి. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, గురు చరిత్ర సత్సంగంలాగా చేసుకోవాలి మనం. వారానికి ఒకసారైనా ఇది ఒక రూల్ లాగా పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం ఎలా చదువుకుంటున్నామో ఇదైతే మనం చాలాసేపు చదువుకోబోతున్నాం. మీరు మీ ఇంటికి వెళ్ళాక వారానికి ఒకసారి. నా సజెషన్ ఏంటి అంటే వారానికి ఒక ఏరియాలో పెట్టుకోండి మీరు. ఈ వారం ఈ ఏరియాలో, ఆ వారం ఏదో, ఆ ఏరియాలో ఉన్నటువంటి సాయి భక్తులందరినీ పిలిచి సాయి చరిత్ర ఇలా మీరు ఇలా చదవాలని వాళ్ళకి గురుబోధ చేయకండి. మనం ఇలా చదువుకుందామని చెప్పండి, ఇలా చదువుకోవాలి, మీరు ఇలా చదివితేనే సాయి భక్తులట అనకండి. మీరే సాయి భక్తులు కాదు, వాళ్ళకేం చెప్తాం? అంచేత సాయిబాబా గురుచరిత్ర పారాయణలు చేస్తూ భజన సత్సంగం చేస్తూ ఉంటే ఎందరికో సిద్ధ పురుషుల దర్శనము ఆశీస్సులు లభిస్తాయి. అంచేత మీ ఇళ్లలో ఇది ఒక కామన్ ఇది అయిపోవాలి. నాలాంటి వాళ్ళు ఉన్న ఇళ్లలో ఏమవ్వాలి? సంవత్సరానికి ఒకసారా, ఐదేళ్లకు ఒకసారి జరగాల భజన? మరి అది అలవాటు చేసుకోండి. అంటే నాలాంటి వాడు ఇళ్ళంటే నా ఇంట్లోనేనా మీళ్ళల్లో కూడా వీలవుతే, వారానికి ఒకసారి అన్నారు చాలే అనకటం కాదు, వీలవుతే రోజు చేసుకోండి, వీలు కాకపోతే వారానికి ఒకసారి. దానివల్ల ఏమవుతుంది, ఎందరో సిద్ధ పురుషుల దర్శనము ఆశీస్సులు లభించటమే కాకుండా వాళ్ళు మీ ఇంటికి వస్తారు. దాని తర్వాత పేజీ 20, మీరు అది గుర్తుంచుకుంటున్నారా, నేను చెప్తూ ఉండాలా, మళ్ళీ ఇవంతా మీ ఆచరణలోకి రావాలి. గురుచరిత్ర, సాయి చరిత్ర, పారాయణ ఆచరణలోకి రావాలి. ప్రతిరోజు 12 ఇటుకలు అది చేసుకున్న తర్వాత ఆ ధ్యానం చేసుకోవాలి మీరు. ఆ ధ్యానంతో పాటే మీరు మీ మంత్ర జపం ఏదో ఉంటుంది కదా, అంతేత మాస్టర్ చెప్పలేదు అంతేత మానేయకండి, అది భలే దొరికారు నాకు, చేయమన్నది చేయరు, చేస్తున్నది మానేస్తారు. చేస్తున్నది మానరు, ఏది మానకూడదు, 3 మాలలు గాయత్రి, 7 మాలలు మహాలక్ష్మి మానరు, దాంతో పాటు ఇది ఎక్స్ట్రా కలుపుకుంటున్నారు మీరు. పేజీ నెంబర్ 20 చూడండి, పేజీ నెంబర్ 20 సెకండ్ పారాగ్రాఫ్ పాయింట్ 1. ఈ 5 మతాల్లోనూ నాకు తెలిసినంతలో శ్రీ సాయిబాబా వంటి అవతారం ఇంతవరకు రాలేదు. 5 మతాలు మాట వరుసగా అన్నాడు. టెక్నికల్ గా ప్రపంచంలో ఏ యుగంలోనూ కూడా సిద్ధి సాయి లాంటి అవతారం రాలేదు. సత్సాయిబాబా భక్తులు అయితే మా సత్సాయిబాబా గొప్పవాడు కాదా, మీ మూర్ఖత్వానికి నేనేం చేయలేను, నా దృష్టిలో సత్సాయిబాబా సిద్ధి సాయిబాబా ఒకడే కనుక సత్సాయిబాబా అవతారం అవునా కాదా, కాదు వేరు, ఇంకా నేనేం జవాబు చెప్పలేను. నా దృష్టిలో సిద్ధి సాయికి సత్సాయికి గ్యారంటీగా తేడా లేదు. అంచేత ఈనాడు ఈ యుగంలో ఇటువంటి అవతారం రాలేదు. ఎటువంటి అవతారం, సిద్ధి సాయి సత్సాయి కంబైన్డ్ అవతారం అనుకోండి. కానీ నేను సిద్ధి సాయిబాబా ధ్యానమూర్తిని ఎందుకు పెట్టాను, సత్సాయిబాబాది ఎందుకు చెప్పటం లేదు, అది తర్వాత చెప్తాను నేను మీకు. దానికి ఒక సైన్స్ ఉంది, కారణం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సత్సాయిబాబాని సిద్ధి సాయిబాబా కంటే తక్కువగా కానీ ఎక్కువగా కానీ అంచనా, సత్సాయిబాబా ఖచ్చితంగా సిద్ధి సాయిబాబా కంటే ఎక్కువ కాదు, అదేవిధంగా సత్సాయిబాబా సిద్ధి సాయిబాబా కంటే అంటే ఇద్దరు ఒకటే అంచేత. కానీ సిద్ధి సాయిబాబానే ధ్యానమూర్తిగా ఎందుకు చేయండి అన్నది నా సలహా, ఖచ్చితంగా దాన్ని పాటించండి, కారణాలున్నాయి దానికి. అంచేత ఈ 5 మతాల్లోనూ నాకు తెలిసినంతలో శ్రీ సాయిబాబా వంటి అవతారం ఇంతవరకు రాలేదు. 2, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మజ్ఞానం పొందటానికి, ఆత్మజ్ఞానం పొందటం అన్నా జీవించే విధానం తెలియటం అన్నా ఒకటే. నువ్వు ఆత్మవని అని తెలిస్తే కదా నువ్వు కరెక్ట్గా జీవించగలవు, లేకపోతే ఈ మాయలో జీవిస్తావు. అంచేత ఆత్మజ్ఞానం పొందటానికి ఒకటి, పూర్ణదైన మహనీయుడు దొరకాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, లైట్ వెలిగించాలి అంటే వెలుగుతున్న లైట్ ఉండాలి, అక్కడ బొమ్మ ఉంటే సరిపోదు. వెలుగుతున్న లైట్ ఉంటే ఆ లైట్ నుంచి ఇంకో దీపం వెలుగుతుంది. అంటే నీకు ఎవడు దొరకాలి, పూర్ణుడైనటువంటి మహనీయుడు దొరకాలి. 2, ఆయన కృపకు అర్హులం కావాలి. దొరికినంత మాత్రాన్ని అవదు, ఆయన అనుగ్రహం నీ మీద రావాలి. 3, మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గం లభించాలి. ఇవి 3 కండిషన్స్, 3 కష్టాయ. మొట్టమొదటిది ఏంటంటే, పరిపూర్ణమైనటువంటి మహనీయుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు, నీలో ఏముందని ఆయన ఆకర్షించేటటువంటి ఏదో ఒక లక్షణం ఉండాలి. కానీ మన దగ్గర ఉన్నవంతా కూడా వాళ్ళని వికర్షించేటటువంటి లక్షణమే. ఇంకా ఆ లక్షణం ఉన్న వాళ్లతో ఆయన కృప ఎలా వస్తుంది, రాదు. ఒకవేళ కృప వచ్చినా ఆ వ్యక్తికి నీ సంస్కారానికి తగినటువంటి సాధనా విధానం చెప్పగలగాలి. ఇప్పుడు మనము పరిపూర్ణమైనటువంటి మహనీయుడు దొరకటానికి ఏ విధానం అవలంబిస్తున్నాం, గురుచరిత్ర, అలాంటి వాళ్ళు దొరికితే ప్లస్ సత్సంగ కార్యక్రమాలు అవి మీ ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటే ఆ మహాపురుషులు మీ ఇంటికి వస్తారు, పరిపూర్ణమైనటువంటి మహనీయుడు దొరుకుతాడు. దొరికేక వాడి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అనుగ్రహానికి పాత్రలు అవ్వటానికి మనం ఏం చేయాలి? మంత్రజపము, హృదయంలో ధ్యానం, అది అనుగ్రహానికి పాత్రలు అయ్యేటట్టు చేస్తుంది. ఇంకా మూడవది, అది పెద్ద ప్రాబ్లమ్, ఇచ్చంటే ఆ గురువు ఎంత గొప్పవాడైనా నీ పూర్వజన్మ సంస్కారానికి తగినటువంటి సాధనా విధానం చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఆయన కాకపోవచ్చు. అంచేత సాయిని మనం ప్రార్థన చేస్తే నీకు తగిన గురువుని లభింపజేస్తాడు అన్నది అర్థమవుతుంది కదా. అంటే మన సంస్కారాలకు తగిన గురువు లభించకపోతే మళ్ళీ కష్టం, దాన్ని బట్టి సాధన రాదు. అంచేత ఈ మూడు మనకి మార్గదర్శక సూత్రాలు. మొదటి దానికి సాయి గురు చరిత్ర పారాయణుడు, రెండవ దానికి ధ్యాన విధానము, మూడవదం ఆయన కృప ఎప్పుడైతే దొరుకుతుందో భౌతిక శరీరంలోనే మనకి ఈ విధానాలు చెప్పగలిగేటటువంటి గురువు లభిస్తాడు. పేజీ నెంబర్ 22 టీచరా, సెకండ్ పారాగ్రాఫ్. గురువుని పొందే మార్గము, వారిని సేవించే విధానము అని పక్కన రాసుకోండి. మొత్తం సెకండ్ పారాగ్రాఫ్ లో గురువుని పొందే విధానము, వారిని సేవించే విధానము, ఈ అండర్లైన్ చేసుకున్నటువంటి వీటిని మీరు తరచూ చదువుకుంటూ ఉండాలి. గురువుని పొందే విధానము, వారిని సేవించే విధానము. ఈ పారాగ్రాఫ్ ఏ దేంతో స్టార్ట్ అయింది? రైట్, చదవండి ఒకళ్ళు. అది ఫస్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత దయచేసి మీరు నేను ఫలానా గురువు శిష్యులు అని చెప్పుకోవద్దు. ఆ గురువుని చెప్పనివ్వండి, వీడు నా శిష్యుడని. అంతవరకు ఏం చేయాలి అంటే మీరు అయ్యే అవస్థలు పడుతూ ఉండాలి. మనం అందరం అదే మార్గంలో ఉన్నాం. మన గురువు ఎవడో మనకు తెలియదు, గురువుని ఎంచుకునే విధానం మనకు తెలియదు. కానీ సిద్ధి స్థాయి అవతరణ వల్ల గురువుని పొందేటటువంటి ఒక సులభమైనటువంటి మార్గం మనకి లభించింది. అదేంటంటే మొట్టమొదటిది, దయచేసి నేను ఫలానా గురువు శిష్యుణ్ణి అనొద్దు. ఆ గురువు మొట్టమొదటి మీకు ఎక్కడ ఇవ్వాలి? స్వప్న దర్శనం ఇవ్వాలి. తర్వాత ఇమ్మీడియట్ గా భౌతిక దర్శనం లభిస్తుంది మీకు, ఇమ్మీడియట్ గానే లభిస్తుంది. కర్మ పరిపాకం అయిపోయి ఉంటే, లేకపోతే కొంతమందికి ఒక సంవత్సరం కూడా పట్టింది. కానీ ఇంతవరకు స్వప్నంలో గురువు లభించాక 15 రోజుల లోపలే ఆ భౌతికంలో కూడా మీకు ఆ గురువు లభించేస్తాడు. అంచేత మళ్ళీ అసలు చదువమ్మ సెంటెన్స్.
పూర్వపుణ్యం వలన మహాత్ముల దర్శనమైన వారిని గురువుగా ఆశ్రయించలేకపోతాము. ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి సరిపోయిన వారు అవ్వాలి కదా.
ఇది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. గురువు చాలా గొప్పవాడు అయ్యిండొచ్చు, కానీ ఆ గురువుని ముందు మనం గుర్తించగలగాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెద్ద ప్రాబ్లం గుర్తించగలగాలి. రెండోది, నువ్వు గుర్తించగలిగినా ఆయన పరమ గురువు, మంచి గురువు అని, ఆయన నీ సంస్కారాలకు అనుగుణ్యంగా ఉండేటటువంటి గురువు అయి ఉండాలి. అక్కడ భారతదేశంలో చాలా కొంపలు అంటుకుంటున్నాయి. నాకు గురువు దొరకలేదు అంటాడే తప్ప, నీ సంస్కారానికి దొరికిన గురువు దొరికినప్పుడు వాడిని నువ్వు గుర్తిస్తున్నావా అన్నది వీడు ఆలోచించడు. వీడు ఏదో పెద్ద నాకు అగస్త్యుడో కనిపించాలి. హైదరాబాద్ లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని నేను ఎదుగుతున్నా. వాళ్ళకి దాదా గురుదేవులు వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు వాళ్ళతో. ఇంకేంటే వాళ్ళకి అంత టైం ఉంది వీళ్ళతో మాట్లాడటానికి. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు నేను చూస్తాను. కలెక్టర్ దగ్గరికి ఎందుకు? నువ్వు నీ ఇష్టం వచ్చిన టైంకి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవా? కానీ దాదా గురుదేవులు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడతారు. అంటే నేను చెప్పా, నాకు అంత గొప్పతనం లేదమ్మా, మీ స్థాయికి నేను ఎదగలిగినప్పుడు మీ దర్శనం చేసుకుంటానని చెప్పా. ఇంతేతంటే దాదా గురుదేవులు మాతో మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారో తెలియలేదు మాస్టర్, నన్ను ఏం చేయమంటారు. వచ్చిన పెద్దలు కూడా ఏంటంటే ఈ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు. దాదా గురుదేవులు కనిపించారు అంటే నేను చాలా ఆనందించుండేవాడిని. వాళ్ళు మాట్లాడారు ఇంకా ఆనందం, కానీ వాళ్ళు ఏం మాట్లాడారో వీళ్ళకి అర్థం కావటం లే. అంటే అది మూర్ఖత్వం అనుకోవాలో, అహంకారం అనుకోవాలో, దాన్ని సమర్థించేటటువంటి తల్లిదండ్రులను ఏమనాలో మీరే ఆలోచించుకోండి. అది అంత జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అలాంటి వ్యాసాలు వేస్తే వాళ్ళనేం అనకండి. ఇంతేంటికి వాళ్ళని నేనేం అనలేదు, నేను చెప్తున్నా కదా నేను మీ దర్శనం తర్వాత చేసుకుంటానని చెప్పేవాళ్ళకి. వాళ్ళని మనం ఎందుకు అంటాం? వాళ్ళ సంస్కారానికి తగిన అనుభూతులు వాళ్ళకి వస్తున్నాయి. మీరు దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళి మీరు కింద పడకండి.
ఇవన్నీ సమకూడినా వారి అనుగ్రహం పొందగలగాలంటే వారిని ఎలా సేవించాలో, ఆశ్రయించాలో తెలియాలి. అందుకెంతో హృదయ పరిపాకం కావాలి.
అంతేత అన్నిటికంటే పెద్దది ఏంటి అంటే గురువుని ఆశ్రయించటం తెలియాలి. అది దానికి హృదయ పరిపాకం కావాలి. అందుకని సాయిని ఎక్కడ బంధించేయమంటున్నాను నేను? హృదయంలోనే బంధించేయండి. పరిపాకం అదే వస్తుంది. ఏం పాకం వస్తుందో, నారికేళ పాకం. ఏం పాకాలమ్మా అవి? అవేవో వాళ్ళకి తగిన వాళ్ళ గురువులు. అమ్మా కెమిస్ట్రీ లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారమ్మా? ఒక ఐడియా చెప్పు, నీకు రఫ్ ఐడియా ఉంటుంది కదా. కెమిస్ట్రీ లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎక్కువ ఉంటారు. అవునమ్మా, వాళ్ళందరూ కెమిస్ట్రీ లెక్చరర్సే కదా. వాళ్ళందరూ కూడా ఓటో క్లాస్ కెమిస్ట్రీ దగ్గర నుంచి ఎంఎస్సీ కెమిస్ట్రీ వరకు చెప్పగలరా, చెప్పలేరా? నీ కర్మ పరిపాకం బట్టి నీకు చెప్పవలసింది చెప్తారు. కానీ భౌతిక జగత్తులో కెమిస్ట్రీకే 100,000 గురువులు ఉంటే ఆధ్యాత్మిక జగత్తులో ఎంతమంది గురువులు ఉండాలి? చాలా మంది ఉన్నారమ్మా. గురు పరంపర అంటాం మనం. అందుకే దొరుకుతారు. గురు పరంపర మర్చిపోయాం మనం. అందుకే రోడ్ షో చెప్పినందుకు ఆ గురు పరంపర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సనత్, సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత. ఇంకా ఎక్కువ ఉన్నారమ్మా. ఎందుకంటే గురు పరంపర అన్నది కేవలం పృథ్వీ గ్రహానికే లిమిట్ అయి లేదు. మరి అందులో ఎంతమంది ఉన్నారు? మానవ జాతి ఒక్కళ్లే తన మూర్ఖత్వం వల్ల దూరం అయిపోయింది, కానీ గురువులకి మిగతా వాటన్నిటికీ గురువులు ఉన్నారు. అది వాళ్ళు గురువులు చెప్పినట్టే నడుస్తున్నాయి. అందుకే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ, మిలిటరీ, మిగతా ప్రాణాలకు ఉన్నాయా? కాకులందరూ కలిసి కాకి పోలీస్ వ్యవస్థ, కాకి కాకి అంటే క్రో అని, లేకపోతే కుక్కలన్నీ కలిసి మా న్యాయస్థానం అని అంటున్నాయా? లేవు. మనిషి ఒక్కడే గురువులకు దూరం అయ్యాడు కనుక ఈ మూడు వాడికి పోయాయి. న్యాయ వ్యవస్థ పోయింది, పరిపాలనా వ్యవస్థ పోయింది, రక్షణ వ్యవస్థ పోయింది, మూడు పోయాయి. చేత వాళ్ళందరికీ గురువులు ఉంటే మధ్యన మధ్యన మనమే పోవడం చూపు చూస్తూ ఉంటారు. వీడు ఏదైనా వింటున్నాడా అని మానవ జాతి వినకపోతే ఇంకా టైం రాలేదని వదిలేస్తారు. చాలా మంది గురువులు ఉంటారమ్మా. నీకు తగినటువంటి పరంపరకు తగిన గురువు గ్యారంటీగా లభిస్తాడు. నా ప్రయత్నం మొట్టమొదటి గురు పరంపరని మళ్ళీ యాక్టివేట్ చేయటమే. గురు పరంపర యాక్టివేట్ ఇప్పుడు ఈ ఎయిర్సెల్లో వాటిలో మీరు ఏంటి యాక్టివేట్ చేయించుకున్నట్టు యాక్టివేట్ చేస్తే తగులుతారేమో వాళ్ళు ఎక్కడికైనా మనకైనా. నేను ఒక ఎక్స్పెరిమెంట్ అది క్లియర్. అది ఇంపార్టెంట్. ఇందుకు నేను మీ పిల్లలకి వాళ్ళకి కూడా ఇది చేయించండి, మీరే మార్గదర్శకులు అవుతారు భవిష్యత్తులో. ఇప్పుడే కనుక వాళ్ళు ఈ లైన్లో పడిపోతే వాళ్ళకి మనలాంటి వెంపర్లాట ఉండదు. ఇంకా వాళ్ళు లైన్లో పడిపోతారు. టెక్స్ట్ బుక్స్, ట్యూషన్స్ అవి ఎలా చేయిస్తున్నావు అలా కూర్చోబెట్టి చదివించటమే. కానీ మీరు చూడండి, వాళ్ళకి మనకంటే ఎక్కువ బాగా క్లిక్ అవుతుంది, గ్యారంటీగా క్లిక్ అవుతుంది. ఇంకేత గురు చరిత్ర అంటే, గురు చరిత్ర అంటే అర్థమైంది కదా, సాయి చరిత్రతో ఆపక్కల్లే మీరు. ఇంకొక గురు చరిత్ర కలుపుకోవచ్చు మీరు, మూడు, అంతకంటే ఎక్కువ వెళ్ళకండి. అంటే గురు చరిత్రలో ఎవరుంటారు? శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, వాళ్ళిద్దరిది కలిపి ఒకటి. దాని తర్వాత సాయి చరిత్ర. ఇది కాక మీకు నచ్చిన ఇంకో గురువు చరిత్ర తీసుకోండి. నేను న్యాచురల్ గా ఎవరిది ప్రిఫర్ చేస్తాను, మీ ఇష్టం.
మార్గంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వంటి వారెందరో పూర్ణ పురుషులయ్యారు. శ్రీ గురు చరిత్ర కూడా ఇందుకు ఉపకరిస్తుందని గ్రంథంలో ఒకరి అనుభవం తెలుస్తుంది.
వాసుదేవానంద స్వామి టొంబే స్వామి అని కూడా అంటాం. ఆయన సమాధి అదేంటి, అక్కడ చెట్టు అది ఉంది, నర్సవాడిలో ఉంది. ఆయన కూడా ఆయన గురువుని ఎలా పొందాడు అంటే గురు చరిత్ర పారాయణ చేసి. కానీ ఆయన ఎంత గొప్పవాడు అయిపోయాడంటే ఆ గురు చరిత్ర పారాయణ చేసి గురువు అనుగ్రహం వల్ల. పరమ శంకరాచార్యులు వారు ఉన్నారే పరమాచార్య, ఆయన్ని దత్తావతారంగా గుర్తించాడు. ఇంచేత గురుచరిత్ర పారాయణ మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఇప్పుడు కెమిస్ట్రీ చదివితే కెమిస్ట్ అవ్వచ్చు అన్నది మీరు ఒప్పుకుంటారు, కానీ ఎంతమంది కెమిస్ట్లు అవుతున్నారు అది వేరే విషయం. అలాగే గురుచరిత్ర పారాయణ ఖచ్చితంగా మీకు గురువుల యొక్క మార్గాన్ని తెలిపిస్తుంది సింపుల్గా. నేను పరమ గురువులుగా కూడా మార్చగలదు మీ యొక్క భావ తీవ్రత వల్ల. ఇంచేత నేను ఇక్కడ రాసుకున్నాను గురుచరిత్ర, శ్రీ సాయి ప్రబోధామృతము, సాయి లీలామృతము, శ్రీ సాయి సన్నిధి. ఈ నాలుగు పుస్తకాలు మనకి నాలుగు వేదాలలాగా ఉపయోగపడతాయి. ఇంకా అధ్యాయం ఒకటికి రండి. ఇప్పుడు 12 అవుతుంది, 12:30 వరకు చదువుదాం, లేకపోతే ఎవరైనా ఆర్తికి వెళ్తారా? చదువుకున్నా ఆర్తికి వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, చదువుకుందాం అన్నవాళ్ళు ఉందండి. మనం 12:30 ఒంటి గంట వరకు చెప్తాను, తర్వాత 2 గంటలు బ్రేక్ ఇస్తాను. 2 to 1 to 3 మళ్ళీ 3కి ఇక్కడికి వచ్చేయండి. సో 1 వరకు చదువుదాం. పేజీ 1 చూడండి, అధ్యాయం 1 పారాగ్రాఫ్ యొక్క లాస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్, అది ఎంచేత మీకు మనం వెళ్ళినటువంటి వ్యక్తి గురుస్థానంలో ఉన్నాడా లేదా టెస్ట్ ఏంటి అంటే అక్కడ మీకు శాంతి లభిస్తే మీ సంస్కారాలను తగిన గురువు. మళ్ళా ఎదుటి వాళ్ళ శాంతిని మీరు కించపరచకండి మీకు దొరకలేదని, అది మళ్ళా చాలా కారణాలు ఉంటాయి దానికి. ఇంకేట గురువుని ఎన్నుకోవటంలో మొట్టమొదట సూత్రం ఏంటంటే ఎక్కడ శాంతి లభిస్తుందో అక్కడ తప్ప, ఎక్కడ కోరికలు తీరుతాయో అక్కడ కాదు. ఆనందం, ఆనందం శాంతి యొక్క కొంచెం హైయర్ లెవెల్ అంటే పాజిటివ్ శాంతి, లేకపోతే యాక్టివ్ శాంతి ఆనందం, న్యూట్రల్ శాంతి శాంతి. నెక్స్ట్ 3వ పేజీలో కింద నుంచి 10, 11, 12 లైన్ దొరికిందా? గురుస్థానం గురించి ఉంది. అక్కడ ఒక బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇటుకలు ఇటుకలు మాత్రమే అనుకోకండి. ఇటుకలకి గురుచేతనత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ ఇటుకలను ఉపయోగించుకునేటటువంటి ఒక సంస్థ శ్రీకృష్ణుడి జన్మానికి 1000 సంవత్సరాల ముందు నుంచి ఉంది, అది ఇప్పటికీ ఉంది. శేషాస్త్ర సొసైటీలో మెంబర్స్ అయి తీరండి అని నేను మిమ్మల్ని అంతగా నొక్కి చెప్పినా మీకు అర్థం కావటం లేదు. శేషాస్త్ర సొసైటీలో మెంబర్ అయినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడు ఏ సంస్థలో మెంబరో ఆ సంస్థకి మెంబర్ అయ్యేటటువంటి అర్హత పొందుతారు. ఫ్రీ మ్యాసనరీ అని దాని పేరు. దాని మీద ఒక అద్భుతమైనటువంటి నవల వచ్చింది ఈ మధ్య, డావిన్సీ కోడ్ అని. డావిన్సీ కోడ్ అని ఒక నవల వచ్చింది. అద్భుతమైనటువంటి నవల అది. ఆ నవలలో ఆయన ఇంట్రొడక్షన్ ఏం రాశాడంటే, నవలలోని వ్యక్తులు మాత్రమే కల్పితాలు, నవలలో చెప్పిన సంఘటనలు స్థలాలు కల్పితాలు కావు, అవన్నీ వాస్తవాలే. అది ఆయన నవల ముందు రాసింది. భావం అర్థమైందా? అక్కడున్న క్యారెక్టర్స్ కల్పితాలు, ఇన్సిడెంట్స్ కరెక్టే, ఆ ప్లేసెస్ కరెక్టే, ఆ ప్లేసెస్ గురించి చెప్పబడింది కరెక్టే. అందులో శ్రీకృష్ణ రాసలీల గురించి అద్భుతమైనటువంటి వర్ణన ఇచ్చాడు. అక్కడ ఫేమస్ అన్నది ఇటిక గురించి వస్తుంది మనకి. ఇంకైతే ఈ 12 ఇటికలు పెట్టుకోమంటల్లో నా కోరిక ఏంటి అంటే మిమ్మల్ని శ్రీకృష్ణుడు ఏ సంస్థలో మెంబర్ ఉన్నాడో అందులో చేరుద్దామని. దానికి ఇక్కడ మూఢం ఉంచిందండి, లేకపోతే మా ఇంట్లో పెట్టుకోవటానికి జాగా లేదండి. సంస్కారం నేను చేయగలిగేది ఏముంది, నా ప్రయత్నం నేను చేయగలను, మీరేం చేయగలరు? వెళ్ళిపోతాయి. నేను దాన్ని ఎలా లింక్ పెట్టాలి అన్నది ఇంకా నేను చెప్పే కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యాక్టివ్ యూ కెన్ బికమ్. నన్ను ఎంత తిప్పగలరు మీరు, ఎక్కడో అక్కడ నాకు కావాల్సింది చెప్పేస్తా. పుస్తకం పట్టుకున్నది ఏంటి? సాయి చరిత్ర. చెప్పేది నాకు కూడావే. అంచేత ఎప్పుడూ అవకాశం గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తా. అంచేత ఈ 12 ఇటికలు ప్రమిదలు అదే, దీని గురించి నేను చాలా చెప్పాను కనుక మీరు అది ఈ ప్యాంప్లెట్లు అవి కనీసం 10,000 సంఖ్యలో నా కారులో ఉండేటట్టు చూసుకోండి. సరే ఇప్పుడు ఇచ్చేస్తాయి, తర్వాత ఇది కన్నా మన వాళ్ళేగా, అందరు ఇక్కడ ఉన్నది, కొత్త వాళ్ళు ఎవరు లేరు. ప్లస్ ఇక్కడ ఈ క్యాంపు జరుగుతుంటే మనమే కూర్చున్నాం, కానీ చుట్టుపక్కల వాళ్ళకి, మన షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పడానికి ప్రయత్నించలేదు. వాళ్ళు అవునమ్మా చెప్తే, నేను తెలుగులో చెప్తే వాళ్ళకి అర్థం ఉంది కదా అని చేత మీరు అదే ఆర్గనైజ్ చేసుకోగలగాలి. ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా ఇప్పుడేం చేయకండి ఆర్గనైజ్. నాకు ఇప్పుడు ఇది నాటుకునే టైంలో ఉందని హిందీలో నాటేసుకున్నాను నేను హైదరాబాద్లో, హిందీ క్యాంపు 2 సార్లు. అంచేది ఈ క్షణంలో ఏం చేసేయకండి. తర్వాతది మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మన వ్యాను అది వచ్చి ప్రచార కార్యక్రమాలు జరగాలి ప్రతి చోట. ఎక్కడో మా సీతారాముడు ఉండేవాడు, మా ప్రింటర్ బాత్రూమ్ డాబా మీద, బాత్రూమ్ అటక మీద పెట్టేవాడు పుస్తకాలన్నీ కూడా. పాపం అతను రాసిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది అతని వల్ల ఇన్స్పైర్ అయి వచ్చిన వాళ్ళే, కానీ ఏం లాభం? కరెక్ట్ ప్రచారం లేదు. అది దానికి మనమే బాధ్యం. అది అది రిమైండ్ కూడా మీరు చేసుకోండి. కర్మ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. చేయగలిగింది మీరు చేయకపోవటం వల్ల ఖచ్చితంగా ఆ నెగిటివ్ కర్మకు కూడా మీరే బాధ్యులు అవుతారు. అది ఎందుకో గురువులు చెప్పరు ఆ సంగతి. నెగిటివే మనం ఎక్కువ చేస్తాం యాక్చువల్గా. దాని గురించి సిద్ధి సాయి చెప్పాడు చాలాసార్లు, వస్తుంది ఇది. అంచేత 10 మందికి వెళ్ళటం ఇప్పుడు చాలా ముఖ్యం తప్ప మీరు సాధనలు ముఖ్యం కాదు. మీ సాధనలు ఎవరికి కావాలి? కొంపలు అంటుకుపోతూ ఉంటే, నిప్పు అంటుకుపోతూ ఉంటే నేను ఇల్లు కట్టిస్తాను అని ఎవడైనా అన్నాడు అనుకో, పునాది తల్లి ఏమన్నా ఆ పని చేస్తున్నా అనమాట. మీరు సాధన చేస్తూ ఉంటే కొంపలు అంటుకుపోయి ప్రపంచం అసలు గురువునే మర్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం సాధన చేస్తావు? ప్లస్ నీకు సద్గురువు లభించలేదుగా, నువ్వు చేసే సాధన ఏముంది వ్యాసం? అంతే, సద్గురువు లభిస్తే ఆయన వాయింపుడు ఎలా ఉంటుందో మీకు సాయి చరిత్రలో తెలుస్తుంది. ఉపాసిని బాబాకి, మెహర్ బాబాకి, వాళ్ళకి ఆయన ఎలా వాయించాడో, వాళ్ళు ఎలా పారిపోయారో. మీరు చేసే సాధన అసలు సాధన అనే అపోహలో ఉంటున్నారు మీరు. దానికి గురుస్థానము చాలా ముఖ్యం. జరే ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా గురుస్థానం ఉండాలి. స్నానం అయిపోగానే ఎవరో ఒకళ్ళ ఇంట్లో దీపాలు వెలిగించాలి. దాని తర్వాత వాళ్ళు మీ ఇష్టం వెలిగించుకుంటే, అనేక సార్లు వెలిగించుకోండి, నాకే అభ్యంతరం లేదు. దాని ముందు కూర్చుని జపం చేసుకునే వాళ్ళు జపం చేసుకుంటారు. దాని తర్వాత మన వాళ్ళు ఖచ్చితంగా ధ్యానము, గురు ధ్యానం చేసుకుంటారు. పేజీ నెంబర్ 4 చూడండి. ఇన్వర్టెడ్ కామాజ్లో 5వ లైన్లో ఉంది చూడండి. ఏమిటి? 1-2 రోజులు ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని బతికాను. గురువుగారి జీవిత చరిత్రలో కూడా వస్తుంది. కషాయం తాగారు ఆయన, మాతాజీ పెద్దిచ్చి కళ్ళమని నీళ్లు పెట్టుకుంటుంది, ఎలా తింటుంది. కానీ నేను ఇచ్చే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? కషాయాలు అవి తాకండి, నేచర్ క్యూర్కి వెళ్ళి 1 నెల రోజులు ఉండండి. ఆయన 8 సంవత్సరాలు చేశాడు అది. 1 నెల రోజులు నేచర్ క్యూర్లో ఉండలేనటువంటి వాళ్ళు మీరు గురువులకి శిష్యులు అవుతాం అనే భ్రమ ఎందుకుంటుంది మీకు? అసలు మీ ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపాలు అర్థమవుతున్నాయా? మీ ఇష్ట ప్రకారం గురువుని దయచేసి తీర్చిదిద్దుకోకండి. మీ ఇష్ట ప్రకారం కెమిస్ట్రీ చెప్పమంటే ఏట? మీ ఇష్ట ప్రకారం ఫిజిక్స్ చెప్పమంటే ఏట? కానీ నేను ఇచ్చేటటువంటి ఆల్టర్నేటివ్ మీకు వాళ్ళకంటే సేఫ్. ఇప్పుడు 12 సంవత్సరాల పాటు వేపాకు తినమంటే మీలో ఎవరు తినరు, తింటామన్నా నేను నమ్మను. మీరు అనొచ్చు దానికే ఉంది, నేను చేసేస్తాను, నేను నమ్మను. కానీ 1 నెల రోజులు మాత్రం మీరు సంవత్సరానికి నేచర్ క్యూర్లో ఉండాలి. దానికి నేను 12 డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు దానికి మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో నేను ముందు నేనే చేద్దాం అనుకున్నాను, ఇంకా నేను చేయదలుచుకోలేదు అది. కానీ మాట వచ్చింది కనుక చేస్తున్నాను, అది మీరు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే మానేయండి, అది ఇంకా మీ ఇష్టం. అది ఐ వాంట్ ఆర్గనైజ్ ఇట్. కానీ మీరు ఆర్గనైజ్ చేసుకోగలిగితే దానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏవైనా నేను ఏదైనా హెల్ప్ చేయగలిగితే, నేను చెప్పే కదా నేనే మిమ్మల్ని వదిలేయటానికి ఏం చెప్పటంలే, మీరు చేయటం లేదులే, ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవటం అని. మీరు చేసుకోగలిగితే మాత్రం ఐ విల్ ట్రై మై బెస్ట్ హెల్ప్ యూ. ఇంకా 1 మంత్ సంవత్సరానికి ఖచ్చితంగా మీరు నేచర్ క్యూర్ హాస్పిటల్ లో అయినా ఉండాలి, లేకపోతే అంత తీవ్రంగా అయినా నెలకి సంవత్సరానికి ఒక నెల ఉండాలి. బెస్ట్ మార్గశిర మాసం, ఇంతకంటే మొదటి గొప్పదైనటువంటి నెల రాదు. ఎందుకంటే మాసానాం మార్గశీర్షోహం అని, మాసాలన్నింటిలో కూడా చాలా ఉత్తమమైనటువంటి మాసము జగద్గురు అయినటువంటి కృష్ణుడు మాసం కనుక, అంతకంటే గొప్పదైనటువంటి మాసం రాదు కనుక దాన్ని ఆలోచించుకోండి. రైట్. అందులోనే తామెన్నో కష్టాలు కోర్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలగు ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వల్ల ఆయన శరీరం సృష్టించి ఎముకలు కూడా నిలవజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు. ఎవరన్నారు? ఇది అందరి గురువుల చరిత్రలోనూ మీకు కనిపిస్తుంది. ఈ ఆహారం తీవ్రమైనటువంటి ఆహార నియమాలు మేరబాబా చరిత్రలో కనిపిస్తుంది, సిద్ధిసా చరిత్రలో ఉంది, ఉపాసిని బాబా చరిత్రలో ఉంది, సాయిబాబా చరిత్రలో ఉంది, మన రమణ మహర్షి రామకృష్ణపరావు చరిత్రలో ఉంది. అందరి చరిత్రలో తీవ్రమైనటువంటి ఆహార నియమాలు ఉన్నాయి. నేను దాన్ని డైల్యూట్ చేసి అంతకంటే గొప్ప రిజల్ట్స్ వస్తాయని గ్యారంటీ ఇస్తున్నాను నేను. అంటే గురువులకు అన్ని తెలుసు అనుకోకండి, వాళ్ళకి ఆ దేశకాల పరిస్థితుల్లో అలాగే ఉండటం అలవాటు వాళ్ళకి. నేచర్ క్యూర్ అది పాపం ఏం తెలుసు వాళ్ళకి? ఋషుల ఆశ్రమాల్లో ఉండే ఒకప్పుడు, ఇప్పుడు 5000 సంవత్సరాల కిందట అది, ఇప్పుడు లేదు పాపం, వాళ్ళు ఏం చేయలేదు. ఉపాసిని బాబాకి పోతే ప్రాణాయామంలో అడ్డదిడ్డం అయిపోయి అసలు ఊపిరాడేది, పడుకుంటే ఊపిరాగిపోయేది, పడుకోలేకపోయాడు. అంచేత అవంతా కూడా ఏ ప్రమాదము లేనటువంటి ఒక పరిస్థితి ప్రకృతి మనకి నేచర్ క్యూర్ అనేటటువంటి దాంట్లో ఆలోచించింది కనుక, మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక నెల రోజుల పాటు ఖచ్చితంగా నేచర్ క్యూర్ హాస్పిటల్లోనే ఉండండి. ఎందుకంటే మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ఇంటిలో ఆ నియమాలు పాటించరు. అక్కడ ఉండి వచ్చాక పాటించగలగటం తేలికవుతుంది, ఓ 2-3 ఏళ్ళు మళ్ళీ అది సెట్ అవుతుంది. ఈ లోపల మళ్ళా మనం పిచ్చివేషాలు వేస్తాం, మళ్ళీ ఒక నెల రోజులు. అంచేత సంవత్సరానికి ఒక నెల నేచర్ క్యూర్ హాస్పిటల్లో మన వాళ్ళు ఉండాలి. మీకు తెలివి ఉండి నా సలహా పాటించగలిగితే, నేను కోరుకునేది ఏంటంటే 30 మంది అయినా కనీసము ప్రతి నెల నేచర్ క్యూర్ హాస్పిటల్కి మన వాళ్ళు వెళ్ళి ఉంటే, ఆ నెల రోజులు అక్కడ నేను ఒక విశేషమైనటువంటి కార్యక్రమం కంటిన్యూస్గా తీసుకోకపోయినా దానికి తగినట్టు ఆ నెలకి తగినట్టు చేయటానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని ఆర్గనైజ్ చేసుకోండి. రైట్? మరి నెల రోజులు ఉండలేం కదా, మరి చెప్పాం కదా మీరందరూ అలాంటి ప్రశ్నలే వేస్తారు, నేను చేయగలిగేది ఏముంది, అప్పుడేం చేస్తాను? పోనీలే 3 వీక్స్, పోనీలే 2 వీక్స్, పోనీలే దాని తర్వాత, పోనీలే అంటే కష్టం. ఏమొస్తుంది 3 డేస్లో ఏం కాదు. కానీ నా కోరిక ఏంటి? సరే, నెక్స్ట్. పేజ్ నెంబర్ 5, సెకండ్ పారాగ్రాఫ్ లో 1, 2, 3, 4, 5, 6, 7 లైన్ చూడండి. అంటే అక్కల్కోట్ స్వామియే సాయి అన్నమాట, అది అండర్లైన్ చేసుకోండి. అక్కల్కోట్ స్వామియే సాయి అన్నమాట అండర్లైన్ చేసుకోండి. దీని తర్వాత సాయి లీలలు వాళ్ళ జన్మానికి అతీతుడు, అనేక వేల సంవత్సరాల బట్టి ఆయన చేతనత్వం అనేక రూపాల్లో ఉంది అనే దానికి అనేక నిదర్శనాలు ఇచ్చాడు. అందులో చాలా ముఖ్యమైనటువంటి నిదర్శనం ఒకటి గుర్తుంచుకోండి, హుమయూన్ కథ. ఆ కథ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులో అంత క్లియర్ గా రాలేదు, వచ్చినా ఓకే. ఆ కథ నేను అసలు ఎలా జరిగిందో చెప్తున్నాను. నేను ప్రయాగలో ఒక మహాత్ముడు ఉండేవాడు, ఆయన చుట్టలు కాలుస్తూ ఉండేవాడు. ఆ కాలంలో, హుమయూన్ నాటి కాలంలో, బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడు చుట్టలు అవి కాలుస్తూ ఏం చేసేవాడు తెలుసు కదా మీకు, వెలివేసేవారు. అలాంటి వ్యక్తి అన్నమాట ఈయన. చుట్టలు కాలుస్తూ ఉంటే చిరుతలు వీణ పట్టుకున్న ఒక వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చేట. ఎవరి దగ్గరికి? చుట్టలు కాలుస్తున్నటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, ఒక విశేషమైనటువంటి కబురు ఒక వ్యక్తికి ఇవ్వాలి, నువ్వే చెప్పాలి అన్నాడు. చెప్తానన్నాడు. ఏంటి అక్కడ, ముకుంద బ్రహ్మచారి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. చాలా పెద్ద ఆశ్రమం ఉండేదానికి, శివుది అంత ఆశ్రమం, శివుది ఇప్పుడు ఊరున్నంత ఆశ్రమం ఉండేదానికి. ఆ ఆశ్రమంలో ఆయన తపస్సు చేస్తున్నాడు. ఎందుకు అంటే భారతదేశం నుంచి బ్రిటిష్ అప్పుడు వీళ్ళే హుమయూన్ కదా, ఎవరు ముస్లిమ్స్ ఉండకూడదు. తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నారు. అంచేత ఈ చిరుతలు, ఈ వీణా పట్టుకున్నటువంటి వ్యక్తి ఈ చుట్ట కాలుస్తున్న బ్రాహ్మణ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, ఆయనకి మెసేజ్ అందజేయి, నీ తపస్సు అయితే కరెక్ట్ మార్గంలోనే వెళ్తోంది కానీ తపస్సు యొక్క లక్ష్యము కరెక్ట్ గా లేదు అని చెప్పు అన్నాడు. తపస్సు కరెక్ట్ గానే చేస్తున్నాడు, లక్ష్యం కరెక్ట్ గా లేదు. అంటే రావణాసురుడు తపస్సు చేసి బ్రహ్మను సాక్షాత్కరించాడు, అది కరెక్ట్ చేశాడు, లక్ష్యము అది చెప్పు అన్నాడు. నా మాట ఆవిడ వింటాడన్నాడు ఆయన. ఎవడు? నువ్వు చెప్పాల్సిందే అన్నాడు వాడు, ఈ చిరుతలను అది పట్టుకున్నవాడు. సరే చెప్తానన్నాడు గురు. ఒక మహాత్ముడు ఏదైనా చెప్పాక చేసేటమే తప్ప నేను చేయగలనా చేయలేనా అనేటువంటి ప్రశ్న రాకూడదు అని కథ చెప్తోంది మనకి. ప్లస్ శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాడు బాహ్యాచరణ ఎలా ఉన్నా కూడా మహాత్ములు గుర్తిస్తారు అని చెప్తోంది. రెండు అర్థం అవుతున్నాయి కదా పాయింట్. బాహ్యాచరణ ముఖ్యం కాదు, అలానే మేము చుట్ట తాగమని మాస్టర్ చెప్పారు కనుక తాగుతాం అనకండి. నేను అదేం చెప్పటం లే, బాహ్యాచరణ అంత ముఖ్యం కాదు అని చెప్తున్నా. సరే వెళ్ళి చెప్పాడు. ముందు ఈయన అక్కడ వెళ్ళనివ్వలేదు, ముకుంద బ్రహ్మచారి దగ్గర శిష్యులు. వెళ్ళనివ్వకపోవటమే కాకుండా, నువ్వు చుట్ట తాగుతో వచ్చావు కనుక మా ఆశ్రమం భ్రష్ట్ అయిపోయింది, మేమందరం ఆత్మహత్య చేసేసుకుంటాం అన్నారు. చేసుకోండి అన్నాడు. చేసుకుంటానంటే తమాషా ఇంకోటి కూడా, మీరు చూసుకుని ఆత్మహత్య చేసుకుంటాం అనేవాళ్ళని మీరు చేసుకోండి అంటే చేసుకోరు. మీరు ఉత్తినే వాళ్ళని బతిమాలి బతిమాలి వాళ్ళకి టెన్షన్ కలగజేసి ఆ టెన్షన్లో పాపం చేసేసుకుంటారు వాళ్ళు. మీరు మామూలుగానే చేసుకోండి అంటే అసలు వాళ్ళకి టెన్షన్ రాదు, చేసుకోరు. అది కూడా ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అంచేత ఈయన ఏం చేశాడు, ఆత్మహత్య చేసుకుంటాం మేమందరం సజీవ సమాధి అయిపోతాం అంటే చేసుకోండి అన్నాడు. తర్వాత ఏమైందో మరి నాకు తెలీదు, ఆ కథలో చేసుకున్నారు లేదో, కానీ ఆశ్రమం మాత్రం పాడైపోయింది కరెక్ట్గా. అంటే ఆ డైరెక్షన్లో ఎదగలేదన్నాడు ఆయన. అంటే ముకుంద బ్రహ్మచారికి ఆ వీణ చిరతలు పట్టుకున్న వ్యక్తి ఇచ్చినటువంటి సందేశాన్ని ఈయన ఇచ్చేశాడు. ఈయన అంటే ఆవిడ ఈయన సాయి ఆ జన్మలో ఈ చుట్టగాలి చేతను, కానీ వాడు వినలేదు. అదే టైంలో ఈయన బయటకు వచ్చాక, ఎవరు సాయి బయటకు వచ్చాక రాజకుమార్తె దాహం దాహం అని ఆరుస్తుంది. మరి ఆవిడ ముస్లిం కదా, ముస్లింకి నీళ్ళు ఇస్తే ఎట్ట? ఇవ్వలేదు ఆవిడ. సరే అప్పుడు ఈయన నీళ్ళు ఇచ్చాడు, కానీ గురువు దగ్గర నీళ్లు తీసుకుంది. అంచేత అక్బర్ చక్రవర్తి పుట్టాడు హుమయూన్కి, అది కూడా నా అనుగ్రహంతోనే పుట్టాడు అని శుద్ధి సాయి చెప్తాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, గురు పరంపర అంటే ఆ గురువే అనేక రూపాల్లో వస్తాడు అన్నది మీకు అర్థం అవ్వాలి నాలెడ్జ్లో. అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు ఈ చాప్టర్లో మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఒకే అవతారము అనేక రకాలుగా అనేక రూపాల్లో ఉంటుంది, అటువంటి మహనీయుడి యొక్క చరిత్ర మనం చదువుకుంటున్నాం. దాని తర్వాత మూడోది చూడండి, రోమన్ 3 అర్థమైంది, పేజ్ నెంబర్ సిక్స్ రోమన్ 3 వచ్చిందా? చాప్టర్ ఎలా స్టార్ట్ అయింది? ఈ వింత బాలుడు. ఈ చాప్టర్లో చెప్పదలుచుకున్నది, ప్రస్తుతం మన కార్యక్రమాల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఓ 5 సంవత్సరం అంతా తిరగదలుచుకున్నాను నేను, ఎక్కడ సెటిల్ అవ్వాలి మన ఆశ్రమం, ఎక్కడ ఇప్పుడు ఎలాగైతే సాయి సిద్ధిలో సెటిల్ అవటానికి ముందు చాలా చోట్ల తిరిగి వస్తాడు, అదే అందులో చెప్పబడి ఉన్నది. అలీ అని, రోషన్ షా అని రకరకాలైనటువంటి ఆశ్రమాల్లో గురుభాయిల దగ్గరికి అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ సిద్ధికి వస్తాడు. అలాగంతా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తామో మనం, లేకపోతే ఇంకో చోట ఆశ్రమం పెట్టుకుంటామో అనే దానికి ఇది చాలా ఇంపార్టెంటే. ఏంటి అంటే, మనం ఎక్కడ మన కార్యక్రమాలన్నీ కేంద్రీకృతం అవ్వాలి అన్నది మీ మనసులో ఉంచుకోండి. మనకి నచ్చిన చోట కాదు, ఇప్పుడు మనం జీవిస్తున్న చోట కేంద్రీకృతం అవ్వాలి అనుకోవద్దు. ఇప్పుడు కేంద్రీకృతం అయ్యేటటువంటి ఈ సెంటర్ భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ప్రవర్తిస్తుంది, ప్రపంచానికి మార్గదర్శనం అయ్యేటట్టు జరుగుతుంది. అది ఇంచేత ఎక్కడా అనేది మనకి తెలియదు, కానీ నాకు ఎంతవరకు హింట్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోనే అవ్వాలి అది అని. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇంచేత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ, మళ్ళా మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోకండి. అందుకని 1 ఇయర్ నేను ఫ్రీగా మూవ్ అవుతాను అని చెప్పేది అందుకు, ఈ లీల బట్టే. ఇక్కడ అనేక మంది గురుభాయల్ని కలుస్తాం, అనేక మంది వ్యక్తులతో మీకు లింక్ ఏర్పడవచ్చు ఈ తిరగటంలో. అక్కడ ఇంకా మనం నిర్ణయించుకుందాం ఈ కార్యక్రమాల యొక్క ఒక పర్మనెంట్ సెంటరే ఎక్కడ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏంటి, పేజ్ నెంబర్ 8, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అనేక మంది గురువులను కలుపుకోవాలి మనం. అదే పని చేస్తున్నాం ఇక్కడ, గంగగిరి బాబా, గాడ్గి మహారాజ్, అలా రకరకాలైనటువంటి గురువులు సాయి యొక్క జీవిత పరిధిలోకి వస్తారు. పరిధిలోకి వచ్చాక సాయి ఏం చెప్పాడు వాళ్ళని, ఇంకా మీరు నా వెంట తిరగొద్దు, మీరు మీ ఏరియాలో కార్యక్రమాలు చేసుకుంటూ ఉండండి అని. కానీ ఇప్పుడు మనకి ఒక విచిత్రమైనటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే, గురువులందరూ ఫలానా ఫలానా చోట వెలిసి ఉన్నారు. షిర్దిలో సత్సాయి, మెహరాబాద్లో మెహర్ బాబా. ఎందుకంటే వాళ్ళ సమాధి ఎక్కడున్నదో అక్కడ గురువు జీవించి ఉన్నాడు అని అర్థమైంది కదా మీకు జీవిత చరిత్రలో. గురువు చనిపోవటం అంటే ఏమీ జరగదు, కానీ తమాష ఎక్కడ జరుగుతుందంటే ఆయన భౌతిక శరీరం ఎక్కడ స్థాపించబడి ఉంటుందో అక్కడ కేంద్రీకృతమై ఉంటాడు. అంచేత ఇన్ని సమాధులు ఉన్నాయి మనకి, కానీ ఈ సమాధులన్నింటిలో కూడా ఆ గురువుల యొక్క కార్యప్రణాళికలు ఏమీ జరగటం లేదు. ఏం జరుగుతున్నాయంటే, అక్కడ మన వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఏమైనా తీరితే ఆ కోరికలకి కృతజ్ఞ చెప్పుకోవటానికి వస్తున్నాం అంతే తప్ప, గురువు యొక్క ప్రణాళిక ఏమిటి అన్నది మనం ఆలోచించటం లేదు. ఆ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. మనం శ్రీకారం చుట్టాక న్యాచురల్గా ఒక్కళ్ళే చేరిగా ప్రపంచంలో చాలామంది మొదలెట్టుంటారు. అంచేత మనం చేయవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం నిన్న ఒకటి చెప్పాను నేను మీకు, గురువుల సమాధి ఎక్కడున్నాయో అక్కడ సాధనా శిబిరాలు జరగాలి, మినిమం 3 నైట్స్ మినిమం. అంచేత మినిమంకే ఎందుకో ఓటేస్తారు నాకు చాలా ఆశ్చర్యస్తుంది. మినిమం అన్నాను అనుకోండి, ఓ పని చేస్తామండి, వచ్చిన రోజు రాత్రి 12 గంటలకు వస్తాం మేము, ఆ రోజు రాత్రి నిద్రపోతాం, 2వ రోజు రాత్రి నిద్రపోతాం, 3వ రోజు రాత్రి 12 వరకు ఉండి వెళ్ళిపోతాం, 3 రాత్రుల్లో అయిపోయాయా అని అడిగారు ఒకళ్ళు. అయిపోయాయి అసలు అంతెందుకు, మీరు ఇంట్లోనే పడుకుని మేము అక్కడ పడుకుందాం అనుకుని ఊహించేసుకుందాం, 3 రాత్రుల్లో అయిపోతాయి. దానికి మీకు అంత సామర్థ్యం ఉండి మీరు అక్కడ పడుకునే ఇక్కడ రాగలిగి ఇక్కడ కార్యక్రమాలు చేయగలిగితే మీ అంత గొప్పవాణం మేము కాదు కనుక. 3 రాత్రులు అంటే 3 రాత్రులు అనే అర్థం, సన్సెట్ టు సన్రైజ్ ఒక రాత్రి అంతే తప్ప, సూర్యాస్తమయానికి ముందు వచ్చేసాం, 1 గంట అయిపోయింది, 1 రోజు అయిపోయింది అని కాదు. మినిమం 3 డేస్, మ్యాక్సిమం చూసుకోండి ఇంకా మీరు ఆ గురుస్థానాన్ని బట్టి, మీరు చేయగలిగేటటువంటి ఆర్గనైజేషన్ని బట్టి. 5 పేజ్ నెంబర్ 10 చూడండి, థర్డ్ పారాగ్రాఫ్ చదవండి. అది ఇంపార్టెంట్. అక్కడ ఇంచేత మనం ఏ ఆహారం తీసుకుంటున్నా కూడా భిక్ష పెట్టి, ఒకడు సాయి దగ్గరికి వచ్చి నాకు అతిథులు దొరకటం లేదు, నేను ఎలా పెట్టేది అంటే భలే చెప్పేవే, భగవంతుడు ఏ రూపంలోనే ఉండొచ్చు, నువ్వు ఆఖరికి ఒక చీమకు పెట్టినా ఒక కుక్కకు పెట్టినా కూడా భగవంతుడు పెట్టినట్టే. అంటే నేను చాలాసార్లు ఈ నియమం చెప్పాను, చాలామంది పాటించటం లేదు. ఈ నియమం ఒకటి పెట్టుకోండి, భోజనం దగ్గర కూర్చున్నాక మొదటి ముద్ద మీరు కలుపుకుని ఆ ముద్ద కాస్త బయట పెట్టిరండి, కాకి కొద్ది ఎవరు తింటేవాళ్ళు డాబా మీద బయట ఎక్కడ ఒకటి. ఆ నియమాన్ని మీరు జీవితాంతం పాటించండి. మీరు ఆ హోటల్లో తింటున్నా ఏం పర్వాలేదు, కొంపలు ఏమి అంటూ పోడు ఏమి అనుకోడు. అదైనా భగవంతుడికి నివేదన చేసి, మేము నివేదన పెట్టడానికి సిగ్గుపడేటటువంటి వ్యక్తి నేను, భగవంతుడిని గురించి నేను కోరికలు కోరుకుంటాను అని అడగండి. నేను లేచి వెళ్ళి 10 మందిలో నేను ఎలా పెడతాను, పక్కవాడు ఏమనుకుంటాడో అని నువ్వు సిగ్గుపడేవాడివి, నిన్ను చూసి భగవంతుడు సిగ్గుపడుతున్నాడేమో, ఇలాంటి భక్తుడు నాకున్నాడు అని ఒకసారి ఆలోచించుకోండి. మీ సిగ్గుతంగా తర్వాత ఆలోచిద్దాం. పదకొండవ పేజీలో పైనుంచి 5వ లైన్, ఆ రోజులలో
ఆయన రోగులకు ఉచితంగా వైద్యము, అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు.
ఇప్పుడు మనం మొబైల్ లైబ్రరీతో పాటు ఏముండాలి, మొబైల్ హోమియోపతి కిట్ కూడా ఉంచితే ఎలాగో నేను ఉంటాను కనుక, మందులు కూడా డిస్పెన్స్ చేసేటటువంటి ఒక విధానాన్ని మీరు డెవలప్ చేయండి. మరి ఎప్పుడు చేస్తారు అన్నది మరి కాస్త నాకు తెలుసు కదా, డిలే ఐ కాంట్ బేర్, తొందరగా జరగాలి అది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 12 పైనుంచి 3, 3, 6, 3, 9, 10, 11 చూడండి. ఇది మనం అందరం చేసుకోవాలి, క్యాసెట్ పెట్టుకోవటం, డ్యాన్స్ చేయటం. ఎక్కడ ఎప్పుడు చేసేవాడు ఆయన అంచేత రాత్రిళ్ళు మీ వాళ్ళందరూ నిద్రపోయాక మీరు కాళ్ళ గజ్జలు కట్టుకుని హై సౌండ్ ఇది పెట్టి చేస్తే మరి మిమ్మల్ని ఎప్పుడూ చిరుదికి పంపిస్తారు ఎవరు కూడా. అంచేత ఎక్కడైనా ఏకాంతంలో రాత్రిళ్ళు మీరు తన్మయత్వం చెందటం నేర్చుకోండి. అంచేత రోడ్ షోలో అది చేయండి, ఓకే, దట్స్ అదొక ఆకర్షణ అవుతుంది. మీకు ఇంకా తన్మయత్వం చెందటం చేత కావటం లేదు. రామకృష్ణ పరమహంస చేసేవాడు ఆయన ఎవరు, హరే రామ హరే కృష్ణ, చైతన్య మహాప్రభు అది చేసేవాడు. శ్రీకృష్ణుడు రాసలీలంతా కూడా ఆ డ్యాన్సులే. చేత వాళ్ళు ఓకే, నేను మన గురించి చెప్తున్నాను, మన వాళ్ళు డ్యాన్స్ చేయడం కాస్త ప్రాక్టీస్ చేయండి. ఫ్రీ డ్యాన్స్, ఫ్రీ డ్యాన్స్ మీరు 10 మందిలో చేయలేరు కనుక, మీరు ఫ్రీగా చేసుకోగలిగితే ఇంట్లో చేసుకోండి, లేకపోతే మాస శివరాత్రికో ఇప్పుడు ఒక రాత్రి జాగారంలా పెట్టుకుని. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను వెంకటేష్ స్టెప్స్. ఎవరు స్టెప్స్ బాగా వేస్తున్నా? నేను పవన్ కళ్యాణ్ స్టెప్స్ బాగా వేస్తున్నా, నాకు సర్టిఫికేట్ వచ్చింది అని చెప్తా. నేను చేసిందే మీకు చెప్తున్నాను, నేను కిందటి జన్మలో కూడా చేశాం మనం. నాకు కావాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా ప్రతి మాస శివరాత్రికి జరగాలి. అర్థమైందా? అంచేత ఆ డాన్సింగ్ ట్యూన్ రావాలి. దీన్ని డాన్సింగ్ దర్వేష్ అని చెప్తూ ఉంటారు. మెహర్ బాబా యొక్క సూఫీ కల్ట్లో దానికి చాలా ఉందని చెప్పి కొంచెం మీరు ఇంట్లోనే ఎందుకు చేసుకోమంటున్నారంటే కాస్త సిగ్గు విడుస్తారేమో. కాస్త ఆ ఫ్రీడమ్ రావాలి బాడీ మెకానిజంలో. ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి అనేక నొప్పులకు కారణం డ్యాన్స్ చేయలేకపోతే. చివరికి అది డ్యాన్స్ చేసే ప్రవృత్తికి అడ్డు తగులుతోంది ఇప్పుడు. అంచేత ఆ డ్యాన్సింగ్ అన్నది మాస శివరాత్రి ప్రోగ్రామ్ ఒకటి కంటిన్యూస్ గా జరిగేటట్టు చూడండి. ఆ మాస శివరాత్రి దాంట్లో ఈ డ్యాన్సింగ్ ఒకటి పెట్టుకుందాం. నెక్స్ట్ గురువుకి మనం 2 పైసలు సమర్పించాలి. పేజీ నెంబర్ 14 చూడండి. పేజీ నెంబర్ 14 ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని, 1 పైస నిష్ఠా 2వ పైస సబూరి అని ఆయన వివరించారు. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం సీనియర్ సాధకులు అవుతే మీరు, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఇంకా గురువుని నా కష్టాలు పోగొట్టండి, నా కోరికలు తీర్చండి అని అడగండి. అడగొద్దు అని సాయి కూడా అనలేదు, అది గుర్తుంచుకోండి. అంచేత అడగొద్దు అని నేను చెప్పే ధైర్యం నాకు లేదు, చెప్పను కూడా. కానీ సాయి చరిత్రలో సాయి మొత్తం అంతా చెప్పేది ఏంటి అంటే, ఇదంతా కూడా ఎందుకు అంటే, మొట్టమొదట నీకు గురువు ఎప్పుడూ నిన్ను వెన్నట్టి కాపాడుతాడు. నువ్వు గురువు దగ్గరికి ఇక్కడికి రాకపోయే ముందే దీనికి తగిన పరిస్థితులు ఆయన సమకూరుస్తూనే నువ్వు రాగలవు, లేకపోతే రాలేవు గురువు దగ్గరికి. అంచేత నువ్వేదో గురువు దగ్గరికి వచ్చాను కనుక గురువు సేవ చేస్తున్నాను అనుకోవద్దు అని ఈ చరిత్రలో మీకు చాలాసార్లు అది ప్రూఫ్ ఇస్తాడు ఆయన, సాయి పిలుపు అని. నువ్వు సాయి దగ్గరికి రాకముందే, లేకపోతే నీ గురువు దగ్గరికి రాకముందే దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు 5-6 జన్మల నుంచి వాళ్ళు ఆ రోడ్డు కరెక్ట్ చేస్తారు. ఈ రోడ్డు ట్రాఫిక్ కంట్రోల్ ఎలా ఉంటుందో అనే దానికి ఎయిర్పోర్ట్ అని ఒక నవల ఉంది, ఆర్థర్ హేదే రాసింది. మన వాళ్ళందరూ కూడా దాన్ని సాయి గీతామృతంలాగా చదువుకోండి ఈ యాంగిల్తో. ఎయిర్పోర్ట్ అనేటటువంటి ఒక నవల ఉంది, ఎలాగ మార్గం క్లియర్ చేయబడుతుందో. అంచేత నవల కూడా మీకు సాయి చరిత్ర అంత ప్రాముఖ్యత ఇస్తుంది. ఆర్థర్ హెయిలీ, HAILEY, ఎయిర్పోర్ట్ నవల. నేను కాస్త నాకు విసుగనిపించి దారి తప్పుతున్నాను అనిపించినప్పుడు ఆ నవల చదువుతాను. నేను 20వ సారో 30వ సారో చదువుతున్నాను. మొన్న శర్దీకి రాకముందు అది చదివాను. నేను ఎక్కడ పూర్తి చేశాను అది? గుంటూరులో పూర్తి చేశాను. అంటే ఇక్కడ రాకముందే, అప్పటికే 10 రోజులు బట్టి చదువుతున్నాను అది. అంచేత మీకున్నటువంటి పరిస్థితులు అవంతా కూడా మీకు జీవించటం ఎలాగో నేర్పేటటువంటి పరిస్థితులు. దాన్ని ఉపయోగించుకోవటం, నేర్చుకోవటం, దానికి తగిన ఓర్పు కలిగి ఉండటం నిష్ఠ సబూరి. నిష్ఠ అంటే ఏంటి? ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా నన్ను నా గురువు దగ్గరికి తీసుకువెళ్ళటానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అది నిష్ఠ. సబూరి ఏంటి? దాన్ని గుర్తుంచుకుని తగిన వీలు కలిగేంత వరకు ఓపికగా వేచి ఉండటం. చాలా తొందరగా మీరు గురువుల దగ్గరికి వెళ్ళిపోతారు ఇది చేయగలిగితే. కానీ ఇలా నిద్రపోతూ కూర్చుంటే వెళ్ళరు. మీరు చాలా అనుకూలమైన పరిస్థితి కనుక గురువే తీసుకెళ్తాడు అంటే గ్యారంటీగా తీసుకెళ్ళాడు. పరిస్థితి కల్పిస్తాడు, తోస్తాడు నిన్ను. అది ఎటు తోస్తున్నాడో మీకు అర్థం అవ్వాలి. దానికి ఎయిర్పోర్ట్ అనేటటువంటి ఇంగ్లీష్ నవల ఉపయోగపడవచ్చు మీకు. కానీ నవల చదవాల్సిన అవసరం ఏం లేదు. ఏం గుర్తుంచుకోవాలి? పరిస్థితులు ఏమి ఉన్నా అవన్నీ కూడా గురువు దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితులే అన్నది గుర్తుంచుకోండి. ప్రతి వ్యక్తికి ఆ ఒక్క విషయం మీకు అర్థమైపోతే మానవ జన్మ ఇంకా మీకు పుట్టాల్సిన అవసరం రాదు. ఏ పరిస్థితి అయినా పిల్లలు పుట్టినా గురువు దగ్గరికి తీసుకెళ్ళటానికి, పిల్లలు అల్లరి చేస్తున్నా గురువు దగ్గరికి తీసుకెళ్ళటానికి, చదువులో మార్కులు బాగా వచ్చినా గురువు దగ్గరికి తీసుకెళ్తాను, మార్కులు బాగా రాకపోయినా. కానీ నిష్కామ కర్మ అంటాడు దాన్ని శ్రీకృష్ణుడు. అంచేత పని మానేయద్దు, మీరు చేస్తున్నటువంటి పని మీకంటే బాగా ఇంకోటి చేయకూడదు, కానీ దాని ఫలితం కావాలి అని ఆశించకండి. అదొక్క ట్రిక్ మీరు నేర్చుకోగలిగితే నిష్ఠ శబరి వచ్చినట్టే. నిష్కామకర్మ నిష్ఠ శబరి, ఆ పని మీకంటే ఎక్కువ బాగా ఇంకోటి చేయకూడదు అనే తపనతో చేయటం యోగ కర్మసు కౌశలం. అంచేత నిష్ఠా శబరిని భగవద్గీతలో నిష్కామకర్మ ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్ అంత బాగా చేయటం, ఇంకా ఇంతకంటే బాగా ఎవడు చేయలేడు అని అనిపించుకునే తపన ఉండాలి. కానీ ఫలితం రాలేదు, వచ్చింది, రాలేదు అంటే ఏడిపోద్దు, వచ్చింది అంటే ఆనందవద్దు, అది నిష్ఠా శబరి. పేజ్ నెంబర్ 15 లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి.
దైవృత్తాంతాలు మనం నిస్సందేహంగా తెలిసేది సాయి జన్మద పూర్ణులైన లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువును సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల క్రింద కూర్చున్నప్పుడు చేతి క్రింద ఉంచుకునేవారు. ఇది నా గురుప్రసాదము, నా జీవిత సహచరి, దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు.
ఇందాక నేను చెప్పాను కదా ఇటిక చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అని, కానీ అది ఇప్పుడు ఇలాగే ఈ క్లాసెస్ లో చెప్పేది ఏం కాదు, ధ్యాన విధానంలో ఇటికను ఎలా ఉపయోగించుకోవాలన్నది. మరి అది ఎప్పుడు ఏ టైప్ ఏ గ్రూప్ లో ఎక్కడ మనం చెప్పుకుంటాం అన్నది ఆలోచిద్దాం. కానీ ఇదొక మెడిటేషన్ ఆన్ బ్రిక్ అని గుర్తుంచుకోండి. ఇటిక మీద ధ్యానం, ఈ మొత్తం ఇటిక మీద ధ్యానం అనేది థియోసాఫికల్ సొసైటీలో ఫ్రీ మెసనరీ అని ఉంది అని చెప్తున్నా కదా. అంచేత మీరు రెండేళ్లు దాంట్లో మెంబర్ అవుతే తప్ప ఫ్రీ మెసనరీ దానికి మిమ్మల్ని రానివ్వరు. దాని తర్వాత అందులో 33 డిగ్రీలు ఉన్నాయి. అంచేత అది మీరు డైరెక్ట్ మెథడ్ అనమాట. అందుకని నిన్న క్లాసులో గుంటూరులో నేను చెప్పాను అందరికీ కూడా, ఏదో విధంగా మీరు ముందు మెంబర్లు అయిపోండి. ఇప్పుడు నేనే ఎప్పుడు ఫీజు కట్టేస్తూ ఉంటాను వాళ్ళు రాస్తూ ఉంటే వెళ్ళినా వెళ్ళకపోయినా. ఎందుకంటే సంస్థల పేరు ఉంటే చాలు అక్కడ, తర్వాత ఏమవుతుంది అన్నది. ఇదంతా కూడా గురువు యొక్క అనుగ్రహమే. నిష్ఠ సబూరి. నెక్స్ట్ గుంటూరులో ఉంది, మీ వైజాగ్ లో కూడా ఉంది గాయంతి. ఎప్పుడైనా నేను అటు వచ్చినప్పుడు థియోసాఫికల్ సొసైటీలో క్లాస్ పెట్టేసుకుంటే. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ తర్వాత ఆపేస్తాను నేను. సాయిబాబా జీవితం పేజ్ నెంబర్ 19, సెకండ్ చాప్టర్ పేజ్ నెంబర్ 19, రెండో పేరా పైన, ఫస్ట్ పేరా లాస్ట్ లైన్, అది మీరు, అది లేనివాడు గురువుల దగ్గర నుంచి ఏమీ ఆశించలేడు. కృతజ్ఞత ముందు చెప్పటం, నోట్తో చెప్పటం కాదు, మీ ఆచరణతో, సారీ అంటాం కాదు, కృతజ్ఞత. నీకు ఎవడు ఏమి చేసినా దానికి కృతజ్ఞత చూపించుకోవటం. గురువుకి మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞత మనం ఇచ్చినటువంటి దక్షిణలో ఉంటుంది. ఇచ్చేంటే దక్షిణ అనేటటువంటిది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఏంటి అంటే ఈ జ్ఞానం ఇచ్చేటటువంటి వ్యక్తికి నువ్వు ఎంత ఇచ్చినా ఏమీ లాభం లే. ఇచ్చేటే నువ్వు కోటీశ్వరుడు అయినా ఆ కోటీలు ఎక్కడి నుంచి వచ్చాయంటే గురువు యొక్క అనుగ్రహంతోనే. అది కొంచెం ముందు బురకెక్కాలి, అది నీ యొక్క సామర్థ్యంతో వచ్చింది అనేటటువంటి వాడు ఉన్నంత వరకు వాడు గురువు దగ్గరికి రాలేడు. వాడికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే నాకు ఇంత కోట్ల ఆస్తి ఉందా, నాకు ఏమున్నా, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా సుఖం కానీ, నేనున్నటువంటి ఇల్లు కానీ, ఇవంతా ఎవరి వల్ల వచ్చాయి అంటే గురువు వల్ల వచ్చాయి. అంచేత గురువుకి నువ్వు కృతజ్ఞత చూపించుకోవాలి. ఎలా చూపించుకుంటావు, కృతజ్ఞత ఉంటే ఎలా చూపించుకోవాలో మీకు అర్థమైపోతుంది. అంచేత కృతజ్ఞత ఎలా చూపించాలి అని అడిగాం అనుకో, అర్థం ఏంటి? కృతజ్ఞత లేదు, ఇంకా లేని వాడికి చెప్పటం ఎందుకు? అంచేత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కృతజ్ఞత ఎలా చూపించాలి. కృతజ్ఞత ఉంటే అవి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హార్ట్ ఆపరేషన్ అయిపోయాక చచ్చిపోయిన ప్రాణం తిరిగి వచ్చాక డాక్టర్ని ఎలా చూస్తావు నువ్వు? దేవుడు లాగా నిజంగానే చూస్తావు కదా. ఆ భావంతో గురువుని చూసుకోగలగాలి అని చెప్పి అది అండర్లైన్ చేసుకోండి. కృతజ్ఞత మరో పేరు సాయి. దాని తర్వాత రెండో పారాగ్రాఫ్ లో 1, 2, 3, 4, 5, 6, 7 చివరిగా ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ లో చాలా మంది గురువుని అడుగుతారు బాబు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని. సాయి ఏం చేశాడు? మీరు ఆర్గనైజ్ చేస్తానంటే ఒప్పుకున్నాడా? ఇంకేట మీరు ఆర్గనైజ్ చేయనివ్వను నేను, అది కూడా మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. చేత నన్ను చాలా మంది ఏమడుగుతారంటే, మాస్టర్ మీరు ఆర్గనైజ్ చేసేయచ్చు కదా, మీకు తెలీదు. కొంతమంది అనుమానం కరెక్టే, నేను ఆర్గనైజ్, కానీ ఏం చేయాలి మీరు, ఏం చేయాలి, అమ్మో గురువు చెప్పినట్టే వింటాను. ఖచ్చితంగా మీరు ఆర్గనైజ్ చేయలేరు. పేజీ నెంబర్ 20 సెకండ్ పారాగ్రాఫ్ లోని థర్డ్ లైన్ చూడండి, మనస్ అనే నేలలో దొరికిందా. పేజీ నెంబర్ 20 మొదటి పారాగ్రాఫ్ చివరి 3 లైన్లు, ఇప్పుడు మనస్సు అనే నేలలో మీరు గురుభక్తి నాటుకోగలిగితే దివ్య లీలలు అవే జరుగుతాయి అన్నది అర్థం చేసుకోండి. ఇంకేంటి, గురువు సర్వాంతర్యామి అంచేత మీరు పిచ్చివాళ్ళలాగా మా సాయి లేడు ఇక్కడ అలాంటి మురుకులు శుద్ధికి వచ్చినా లాభం లేదు. ఇక్కడికి ఎందుకు వస్తాము అంటే అదొక భౌతికమైనటువంటి సెంటర్ ఉంటుంది. ఎలాగైతే గ్రావిటేషన్కి మ్యాగ్నెటిజంకి మీరు పోల్కి ఎంత దగ్గరగా వస్తే మీరు అంత ఎఫెక్ట్ అవుతారు. కనుక సంవత్సరానికి ఒకసారైనా ఇలాంటి స్థలాలకి రావటం అనేది ప్రతి గురువు చెప్తాడు. ప్రతి గురువు ఆ మాట ఎక్కడో అక్కడ ఖచ్చితంగా చెప్తాడు. హరిద్వార్ వాళ్ళు అక్కడికి రండి అంటారు, జిల్లేలమూడమ్మ జిల్లేలమూడికి రమ్మంటుంది. మనం ఏం చేయాలి, అన్ని చోట్లకి వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళండి, అందరూ వెళ్ళొద్దు, మీరు డివైడ్ అయిపోండి. అంతే తప్ప పిచ్చివాళ్ళలాగా నా వెంటబడి అందరూ వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అంటే, నేను కన్ఫ్యూజ్ అవును కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటంలో ఎందుకో నాకు అదో ఆనందం. మరి మీరు మీ గురుభక్తి ఎంత గొప్పది అంటే మీరు ఎలాగో కన్ఫ్యూజ్ కాదు, ఇంకేంటి నేను చెప్పింది ఎలాగో చేయరు మీరు. కానీ మీ గురుభక్తి ఎంతది అంటే, మేము కన్ఫ్యూజ్ అయిపోయాం కనుక మాస్టారు మేము చేయమంటారు. సరే, దొందుకి దొందు మనకి బాగానే కలుసుకున్నాం మనం. అంచేత ఆ పరిధి నుంచి మీరు బయటపడి ఏం చేసుకోవాలి, మనస్సు అనే నేలలో గురుభక్తిని నాటితే ఈ దివ్యలీలలు అనే జలము గురువు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు వస్తుంది, నువ్వు గురుభక్తిని నాటగలిగితే. ఈ సాయి ప్రబోధ ఈ చదువుతున్నప్పుడు మీరు సాయి లీలామృతము గురుభక్తిని వాళ్ళు ఎలా నాటారో మీరు అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ఆ మ్యాజిక్లన్నీ మీ జీవితంలో జరుగుతాయి. వాడికెవడికో రోగం పోవటం కాదు, మీకు రోగం పోతుంది తక్షణమే. వాడికెవడికో ఉద్యోగం రావటం కాదు, మీకు కూడా ఉద్యోగం వస్తుంది తక్షణమే. కండిషన్ ఏంటి అంటే, మీ మనస్సు అనేటటువంటి నేలలో గురుభక్తి నాటాలి. దీని తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ లో 6వ లైన్ 7వ లైన్ చూడండి, చదవండి. అది ఇప్పుడు అంతేగా, కానీ మనం ఏం చేయాలో దాని తర్వాత రాసింది చూడండి. గంగగిరి చేతులు ఎవరు పట్టుకున్నారు, సాయి పట్టుకున్నారు. అది అంచేత ఆ మానసిక స్థితి ఉంటే మీకు గందరగోళం ఉండడు, వాడు చేయలేడు వీడు చేయలేడు అంచేత పోయేవాడు పోతాడు నిలిచేవాడే నిలుస్తాడు. చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పటమే మన పని. రైట్, దాని తర్వాత మనం 3 గంటలకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయండి. సమకాలీకులు, చాలా గొప్ప గురువు. కానీ వీళ్ళందరికంటే కూడా సాయి యొక్క కాన్సెప్ట్ పెద్దది. నెక్స్ట్ మనం 3 గంటలకి సాయి పిలుపుతో మొదలు పెడతాం. దాంతో 6 గంటల లోపల పూర్తి చేసేస్తాను నేను. అండర్లైన్ చేయించేస్తే వెళ్ళిపోతాను నేను. మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకోండి.